నేనైనా ఆత్మబోధి మనం ప్రతి సంవత్సరం ఈ రామచంద్రరావు పేటలో పెరుమాళ్ళు వెంకటేశ్వర స్వామి పెరుమాళ్ళు ఈ కోవిడ్ లోకి ఈ బ్రహ్మోత్సవాల సందర్భాన్ని వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని మనం ఒక రోజున ఇక్కడ రావటం జరుగుతుంది. ఒకసారి చిన్నమయనందరం ప్రశ్న అడిగారు స్వామి చిన్నమయనందరం, దేవుడు భగవంతుడు అంతటా ఉన్నాడు, ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చక్రి. భగవంతుడు అంతటా ఉన్నప్పుడు వెంకటేశ్వరస్వామి కోవిల్లోకి వెళ్ళి వెంకటేశ్వరస్వామిని ఆరాధించడానికి, శివుడు ఆలయంలోకి వెళ్ళి శివుణ్ణి ఆరాధించడానికి, దేవి ఆలయంలోకి వెళ్ళి దేవుని ఆరాధించడానికి దేవుడు అంతటా ఉన్నాడు కదా. ప్రత్యేకంగా టెంపుల్ అవసరం ఏంటి, కోవిల్ అవసరం ఏంటి, గుడి అవసరం ఏంటని చెన్నమయనందరూ అడిగారు. అప్పుడు చెన్నమయనందరూ చెప్పిన సమాధానం ఏంటంటే, ఆవు శరీరం నిండా పాలు ఉన్నాయి, పాలు ఎక్కడున్నాయంటే ఆవు నిండా ఉన్నాయి పాలు, కానీ కొమ్ములు పట్టు పిదిగితే పాలు రావు, చెవుడు ఆవు చెవుడు పట్టుకుని పిదిగితే పాలు రావు, ఆ పొదుగు దగ్గర ఉన్న సన్నకట్టలో పట్టుకుని పిదిగితేనే పాలు వస్తాయి. అదేవిధంగా దేవుడు అంతటా ఉన్నప్పటికీ మనకు ఒక గుడిలోకి వెళ్ళి ఆ టెంపుల్ పోయిన యాబిట్ ఉంటే ఆ గుడిలో ముందు గుడిలో ఉన్న దేవుణ్ణి మనం ఆరాధించి ఉపాసన చేసి వారిని జపించి వారిని ధ్యానించి వారిని పూజించటం వల్ల అంతటా ఉన్న దేవుడు మనకు వ్యక్తం అవుతాడు. కేవలం హై స్కూల్లో చదువుకోవటం వల్ల, కాలేజీల్లో చదువుకోవటం వల్ల, యూనివర్సిటీలో చదువుకోవటం వల్ల మనో నిగ్రహం రాదు, ఇంద్రియ నిగ్రహం రాదు, క్రమశిక్షణ రాదు. క్రమశిక్షణ భక్తి వల్ల వస్తుంది. కానీ దేవాలయంలోకి వచ్చి ఒక దేవతను మనం ఉపాసించటం వల్ల, వెంకటేశ్వర స్వామి అంటే కేవలం విష్ణువు సుబ్రహ్మణ్యుడే కాదు, సర్వదేవతా స్వరూపం విష్ణువు ఆయనే, శివుడు ఆయనే, దేవి ఆయనే, అన్నీ ఆయనే. ఇంకో రకంగా చెప్పాలంటే సాక్షాత్తు పరబ్రహ్మ వెంకటేశ్వర స్వామి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని అంటున్నాం అంటే కేవలము ఈ మాట ఒక మూర్తికే వర్తించదు, మూర్తికే వర్తిస్తుంది, అంతటా వ్యాపించి లోపల బయట పైన కింద ఈ లోకంలో పరలోకాల్లో అంతటా వ్యాపించినటువంటి పరబ్రహ్మమే వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి అంటే పరబ్రహ్మమే. వెంకటేశ్వర స్వామి అంటే మనకేం గుర్తు రావాలంటే బ్రహ్మము గుర్తు రావాలి. అయితే మనకు రూపబుద్ధి ఉంది, నామబుద్ధి ఉంది. మన రూపబుద్ధిలోంచి విడుదల పొందటానికి, నామబుద్ధిలోంచి విడుదల పొందటానికి ఒక దేవతా పురుషుని కానీ దేవతా విగ్రహాన్ని కానీ ఉపాసన చేయటం అవసరం. భగవంతుడు సగుణుడు నిర్గుణుడు ఈ రెండింటికి అతీతుడు కూడా. రూపములైన నామములైన పరమమ్మ ఆరాధించడం కంటే ఒక మేనిఫెస్టెడ్ గాడ్ని, అవతరించినటువంటి ఒక అవతార పురుషుణ్ణి, లేదా ఒక అత్యవతారం, లేదా రాముడు కృష్ణుడు మేనిఫెస్టెడ్ గాడ్స్ని, ఒక రూపం ధరించినటువంటి ఒక నామం ధరించినటువంటి భగవంతుని ఆరాధించడం తేలికని 12 అధ్యాయంలో భగవంతుడు చెప్పాడు. అందుచేత మనం వెంకటేశ్వర స్వామిని కానీ మరొక ఏ దేవతా పురుషుణ్ణి ఆరాధించినప్పటికీ మనకి మోక్షం కావాలంటే క్రమశిక్షణ అవసరం, తర్వాత నియమబద్ధమైన జీవితం అవసరం. రోజు పూజ చేయటం వల్ల మనకు క్రమశిక్షణ కలుగుతుంది. వెంకటేశ్వర స్వామి రూపాన్ని ధ్యానిస్తాం అనుకోండి, అలా ధ్యానించగా మనకు రూపబుద్ధి తగ్గుతుంది, తర్వాత మనస్సు అనుభూతి. వెంకటేశ్వర మంత్రం ఉందనుకోండి, ఓం నమో వెంకటేశ్వరయ్య ఏదో మంత్రం మీరు తీసుకుని ఆ మంత్రాన్ని జపించటం వల్ల మీకేమవుతుందంటే మనో నిగ్రహం కలుగుతుంది. రూప ధ్యానం వల్ల, నామ జపం వల్ల మనో నిగ్రహం కలుగుతుంది. మన వేదాలు, మన ఉపనిషత్తులు, సర్వశాస్త్రాలు, ఇతర మతాల గ్రంథాలు అన్ని పిండి కనుక చూస్తే ఏమొస్తుందంటే ముందు మనో నిగ్రహం సంపాదించమని. మీకు ఎంత ధనం ఉందన్నది ముఖ్యం కాదు, ఎంత చదువు ఉందన్నది ముఖ్యం కాదు, మీకు ఎంత పేరు ఉందన్నది ముఖ్యం కాదు, మీరు ప్రజాసేవ ఎంత చేస్తున్నారన్నది ముఖ్యం కాదు. వీటిలన్నింటికంటే ముఖ్యం నిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం. జ్ఞానయోగంలో భక్తి ఉంది, కర్మయోగంలో కూడా భక్తి ఉంది. అంటే భగవంతుడు రెండు మార్గాలు చెప్పాడు, కర్మయోగం జ్ఞానయోగం అని. ఆ రెండు మార్గాల్లో కూడా నిలిచిమై అందులో లోపల కలిసి ఉంది భక్తి యోగం. కర్మయోగంలో భక్తి ఉంది, జ్ఞానయోగంలో భక్తి ఉంది. భక్తి లేనివాడు కర్మయోగి కాలేడు, భక్తి లేనివాడు జ్ఞానయోగి కాలేడు. కర్మయోగానికి మాత భక్తి, జ్ఞానయోగానికి కూడా మాత భక్తి. భక్తి లేకుండా, ప్రేమ లేకుండా, ఆప్యాయత లేకుండా ఈశ్వరుడి పట్ల మనకి ఆ భక్తి లేనప్పుడు మనకి జ్ఞానయోగం కుదరదు, కర్మయోగం కుదరదు. భక్తి పేరు చెప్పి స్వామర్థనం అలవాటు చేసుకోకూడదు. చాలా మంది ఏమంటారంటే భక్తి వల్ల ఈ దేశం పాడైపోయిందని చెప్తూ ఉంటారు. మనకి యథార్థం చెప్పాలంటే, వాస్తవం చెప్పాలంటే పని ఎందు గౌరవం లేదు. అందరిలో ఉన్న లోపం ఏంటంటే, ఆఫీసులో పని ప్రభుత్వం ఆఫీసులో పని ఒక రకంగా చేస్తాం, ఫ్యాక్టరీ ఫ్యాక్టరీలో పని ఒక రకంగా చేస్తాం, మన ఇంటికాడ మన సొంత పని ఒక రకంగా చేస్తాం. ఏం న్యాయం? ఈ దేశం ఎలా బాగుపడుతుంది? మన సొంత పని మనం ఎంత జాగ్రత్తగా చేస్తున్నామో దేశానికి సంబంధించిన పని, ప్రభుత్వానికి సంబంధించిన పని మనం అంత శ్రద్ధగా చేస్తే ఈ దేశం బాగుపడుతుంది. ఈ దేశం బాగుపడకపోవడానికి కారణం ఏంటంటే పని ఎందుకు గౌరవం లేదు. కీర్తి కాంక్ష ఉన్న వాళ్ళకి, పేరు కాంక్ష ఉన్న వాళ్ళకి అది పని ఎందుకు గౌరవం ఉండదు. మన దేశం ముఖ్యం, భారతదేశం ముఖ్యం. మన గౌరవాలు మన కీర్తులు ఇవన్నీ తీసుకో పక్కన పెట్టండి, ఇవన్నీ అనవసరం. దేశం పాడైపోయిన తర్వాత మన గౌరవాలు మన కీర్తులు ఎవరికి కావాలని? దేశం కోసం మనం కష్టపడి పని చేయాలి. దేశభక్తి వల్ల కూడా మన హృదయం విశాలం అవుతుంది. దైవభక్తి ఎంత అవసరమో దేశభక్తి కూడా అంత అవసరం. ఇంకా దేశభక్తి వల్ల కూడా మనకు దైవభక్తి కలుగుతుంది, హృదయం విశాలం అవుతుంది, హృదయం యొక్క లోతులు పెరుగుతాయి. ఈ ఆధ్యాత్మిక పురోగతికి ధనం మంచి వాళ్ళ దగ్గర ఉంటే సద్వినియోగం అవుతుంది. ధనం మంచి వాళ్ళ దగ్గర ఉంటే అది వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది, గ్రామానికి ఉపయోగపడుతుంది, దేశానికి ఉపయోగపడుతుంది. ధనం వల్ల దురాచారాలు పెంచుకోకూడదు, ధనం వల్ల మనకి గర్వం రాకూడదు. ఏం చెప్పింది? దగ్గర చుట్టాలు, ధనం ఒకటి అహంకారం ఒకటి, దగ్గర చుట్టాలు రెండు దగ్గర దగ్గరగా ఉంటే కలిసి తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఎక్కడైతే గర్వం ఉందో అక్కడ అహంకారం ఉంటుంది, ఎక్కడైతే అహంకారం ఉంటుందో అక్కడ గర్వం ఉంటుంది, అహంకారం నుంచి గర్వం వస్తుంది. అంటే మన చదువు కానీ, మనకున్న ధనం కానీ, లేదా మనకున్న యశస్సు కానీ, వీటి వల్ల మనకి అహంకారం రాకూడదు. సోదర మహాశైలరా, భక్తి అంటే ఆధ్యాత్మిక పురోభివృద్ధి, చైతన్య స్థాయి పెంచుకోవటం అన్ని ఏమి లేదు. మనం కల్పించుకుని గొడవలు వదిలేయాలి. ఉన్నదేదో ఉంది, లోపల ఉన్నదేదో ఉంది, అది మనకు తెలిసినా తెలియకనే ఉంది. అక్కడ లోపల అంతర్యామి ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మన కంట్రోల్ మన హృదయంలో ఉన్నాడు, ఈశ్వరుడు లోపల ఉన్నాడు. అయితే దురదృష్టం ఏంటంటే ఆ గుళ్ళో ఉన్న దేవుడి మీద ఉన్న గౌరవం, గుళ్ళో ఉన్న దేవుడి మీద ఉన్న విశ్వాసం ఈ హృదయంలో ఉన్న దేవుడి మీద లేదు. మనకి ఇక్కడ లేడనుకుంటున్నాం, ఈ దేవుడు అక్కడ ఉన్నాడు అనుకుంటున్నాం. ఆ దేవుణ్ణి ఆరాధించడం, ఆ దేవుణ్ణి పూజించడం, ఆ దేవుడికి అభిషేకించడం, ఆ దేవుడి యొక్క రూపాన్ని ధ్యానం చేయటం, ఆ దేవుడి యొక్క నామాన్ని స్మరించడం ఇక్కడికి రావటానికి. లోపల ఉన్నాడు, మన కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ లోపల ఉన్న ఈశ్వరునండి, బ్రహ్మమనండి, ఆత్మనండి, చైతన్యమనండి, ఏదనండి, లోపల ఉన్నాడు, నియమించేవాడు ఒకడు ఉన్నాడు. ఈ జగత్తుకి ప్రభు ఎవడో, యజమాను ఎవడో, ఎవడైతే స్వామి, స్తుతి గలవాడిని స్వామి అంటారు. జగత్తన్నా ప్రపంచం అన్నా ప్రకృతి అన్నా ఒకటే. అంటే ఎవడైతే ప్రకృతి గుణాలను దాచాడో, ఎవడైతే దేవలక్షణాలను దాచాడో వాడికి స్వామి ప్రత్యక్షం అవుతాడు. అది కృష్ణుడు చెబుతాడు, సుఖం వస్తూ పొంగిపోకూడదు, దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోకూడదు, ఎప్పటికప్పుడు మీ బ్రెయిన్ బ్యాలెన్స్ చేసుకోండి, అప్స్ అండ్ డౌన్స్ జీవితంలో పనికి రాదు, యూనిఫారం గా ఉండాలి, ఇది ప్రాక్టీస్ చేయాలి. డాక్టర్ ఏ విధంగా అయితే మెడిసిన్ ను ప్రాక్టీస్ చేస్తాడో, లాయర్ ఏ విధంగా అయితే లా ని ప్రాక్టీస్ చేస్తున్నాడో, అదే విధంగా మీకు సంతోషం వచ్చినప్పుడు భావ వికారాలు పనికి రావు. లోపల ఆత్మ ఉంది, లోపల ఉంది, లోపల ఉంది కాబట్టి ఈ దేహంలో వాడు బాధ అనుకోకు. నీ లోపల దేహానికి వచ్చే రోగాలు, నీ మనసులో వచ్చేటువంటి వికారాలు, నీ భావాలకు వచ్చే వికారాలు లోపల ఈశ్వరుగా అంటాడు. వాడు దేవుడు. ఆత్మ అంటే ఎలా ఉందనుకున్నావు, లోపల నీ చైతన్యం ఎలా ఉందనుకుంటున్నావు, నీ లోపల వెంకటేశ్వర స్వామి ప్రభు ఎలా ఉన్నాడు అనుకుంటున్నావు. నీ దేహంలాగా లేడు, నీ మనస్సు లాగా లేడు, నీ బుద్ధి లాగా లేడు, నీ ఇంద్రియాలాగా లేడు, ఇంద్రియాలకు సంబంధించిన విషయాలాగా లేడు అయ్యా. నీ ఊహించినట్టు వాడు లేడు, నీ మనస్సు అంత దూరం వెళ్ళలేదు. ఎక్కడైతే ఇంద్రియాలు అణిగినయో, మనస్సు అణిగిందో, రాగద్వేషాలు అణిగినయో, ఇష్టాయిష్టాలు ఎక్కడైతే అణిగినయో, నీ మనస్సు అణిగిందో అక్కడ ప్రభు వ్యక్తమవుతాడు. అంతేకాని నా మనస్సు ఎలా ఉంది, దేవుడు కూడా అలా ఉన్నాడేమో, నా బుద్ధి ఎలా ఉంది చెప్పండి, నా బుద్ధిలో చేపలు ఎక్కువ ఉంది, దేవుడు కూడా ఇలా ఉంటాడేమో అనుకోకండి. ఈ దేహానికి, ఈ మనస్సుకి, బుద్ధికి అది ఉన్నాడు, తన అతీతంగా ఉన్నాడు. అది మీరు గ్రహించాలి. ఈశ్వరుడు ఎక్కడో ఉన్నాడు అనుకుంటున్నావు, నీ లోపల ఉన్నాడు. నీ లోపల ఉన్నటువంటి ఈశ్వరుని శరణాగతి వేరుకు, మినహాయింపు లేకుండా, షరతులు లేకుండా, మినహాయింపులు లేకుండా, షరతులు లేకుండా, కండిషన్స్ లేకుండా నీ లోపల ఈశ్వరుని శరణాగతి వేడుకో, వాడి పాదాలను ఆశ్రయించి, వాడి అనుగ్రహం వల్ల వాడి స్వరూపం నీకు తెలియబడుతుంది. అదే ఆనందము, అదే శాంతి, అదే మోక్షం, అదే నిర్వాణ స్థితి. మన మనసుకు పరిమితులు ఉన్నాయి. అలాగే దేవుడికి కూడా పరిమితులు ఉన్నాయేమో అనుకుంటాం మనం. మన బుద్ధిలో చాపల్యం ఉంది, మన బుద్ధిలో హెచ్చు తగ్గులు ఉన్నాయి. అలాగే దేవుడికి కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయేమో అనుకుంటాం. లేవు ఆయనకి, లేవు. మనసుకు పరిమితులు ఉన్నాయి, బుద్ధికి పరిమితులు ఉన్నాయి, మన శరీరానికి పరిమితులు ఉన్నాయి. కానీ భగవంతుడికి, లోపల ఉన్న పరమాత్మకి, ఆత్మకి, ఆ చైతన్యానికి, ఆ బ్రహ్మకి, పరబ్రహ్మకి పరిమితులు లేవు. అనేక తలంపుల యొక్క సమూహం, అనేక ఆలోచన యొక్క సమూహం, అనేక సంకల్పం యొక్క సమూహం, అనేక వికల్పం యొక్క సమూహాన్ని ఆ మూటనే మనస్సు అని పిలుస్తారు. మన దేహంలో ఉన్నటువంటి ఎముకల్ని, మాంసాన్ని, కిడ్నీస్ ని, లంగ్స్ ని, శరీరంలో ఉన్న రక్తాన్ని, మాంసాన్ని శరీరం అని ఎలా పిలుస్తున్నారు? ఈ ముక్కులో గాలి తిరుగుతున్నప్పుడే దీనికి గౌరవం. అయితే మనస్సులో కోరికలు ఉన్నాయి. కోరికలు ఎక్కడున్నాయి? మనస్సులో ఉన్నాయి. తలంపులు అన్ని మనస్సులో ఉన్నాయి. ఆలోచనలు మనస్సులో ఉన్నాయి. రాబోయే పూర్వజన్మల సంస్కారాలన్నీ మనస్సులో ఉన్నాయి. రాబోయే జన్మలకు సంబంధించిన హేతువులన్నీ మనస్సులో ఉన్నాయి. మనస్సులోనే అంచేత ప్రపంచాన్ని జయించిన వాడికంటే మనస్సును జయించిన వాడు గొప్పవాడని మన శాస్త్రం చెబుతుంది. ప్రపంచాన్ని జయించిన వాడు కాదు హీరో, ప్రపంచాన్ని జయించిన వాడు కాదు భయ్యా హీరో, మనస్సును జయించిన వాడు అక్కడే హీరో, మిగతా వాళ్ళందరూ జీరోస్ అని. ఒక మనస్సును ఎవడైతే జయించాడో, సంపూర్ణంగా ఎవడైతే జయించాడో, ఎవరికైతే మనోనాశనం కలిగిందో వాడు అక్కడే హీరో. మిగతా వాళ్ళందరికీ ఐశ్వర్యాలు ఎన్నున్నా, లోకానికి సంబంధించిన గొప్పలు ఎన్నున్నా వాళ్ళందరూ జీరోసే అని చెప్పాడు స్వామి. ఇవన్నీ స్వప్నంతో సమానం. ఇదంతా ఒక నిబం, మన ఉదయంలో వచ్చే ఒక నిబం తప్పించి, సత్యము తప్పించి, ఆ బ్రహ్మము తప్పించి, మిగతాదంతా డ్రీమ్ స్టఫ్. మన స్వప్నంలో కనిపించే విషయాలంటే మిగతా విషయాలు కూడా అంతే. లోపలటువంటి ఆ సత్యము తప్పించి, బ్రహ్మము తప్పించి. అయితే శాస్త్రం చెప్తుంది ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎక్సెప్ట్ గాడ్, ఎవ్రీథింగ్ ఇది క్రియేటెడ్ బై ది మైండ్. మనకు మూడు గుణాలు ఉన్నాయి. ఒకటి సత్వగుణం, రెండు రజో గుణం, మూడు తమో గుణం. మా ఎక్కడ ఉందంటే గుణాల లోపంలో ఉంది. ఓ అర్జున, ఆ గుణాలను నువ్వు జయించలేవు, నీ మాయ, నువ్వు మాయను జయించలేవు, మాయ గుణాల రూపంలో ఉంది. మాయ గుణాల రూపంలో ఉంది, అజ్ఞానం గుణాల రూపంలో ఉంది. అహంకారం ఎలాగుందో చెప్పమంటావా? గుణాల రూపంలో వ్యక్తమవుతాంది అర్జున అన్నాడు. నాకు రజోగుణం ఉందనుకోండి, లోపల అహంకారం రజోగుణంగా వ్యక్తమవుతోందని అనుకోవటం లేదు. అహంకారం వేరుగా ఉందేమో, ఈ రజోగుణం వేరుగా ఉందేమో అనుకుంటున్నాను. లోపల నాకు వచ్చి నాకున్న గుణాలు, నాకున్న హెచ్చు తగ్గులు, లేకపోతే నాకున్నటువంటి ఆ బుద్ధిలో ఉన్నటువంటి లోపాలు, ఇవన్నీ అహంకారమే అలా వ్యక్తమవుతాను. గుణాలుగా వ్యక్తమైంది అహంకారం, గుణాలుగా వ్యక్తమైంది అజ్ఞానం, గుణాలుగా వ్యక్తమైంది మనలో ఉన్నటువంటి దోషాలే గుణాలుగా వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ గుణాలను నీ తెలివితేటల వల్ల, నీ ప్రయత్నం వల్ల, కేవలం నీ ఇవే తెలివి వల్ల నువ్వు జయించలేం. ఎవరైతే నా పాదాలను ఆశ్రయిస్తున్నాడో, నా అనుగ్రహం కోసం ఎవరైతే ఈ సృష్టిలో పనిచేస్తున్నాడో, నా అనుగ్రహం కోసం, నా సంతోషం కోసం, నా అనుగ్రహం కోసం, నా దయ కోసం ఎవడైతే జీవుడు ప్రయత్నం చేస్తున్నాడో వాడికి మాయ దారిస్తుంది. వాడికి, వాడు నా దగ్గర పొందుతాడు, నన్ను పొందుతాడు, వాడికి నా స్వరూపాన్ని ఇస్తాను. అంతేకాదు అర్జున, వాడికి నాకు భేదమే ఊడిపోతుంది, ఇంకా భేదమే ఉండదు అన్నాడు భగవద్గీతలో స్వామివారు. మనకి గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ఆ మొదటి తలంపు, ఆ ప్రథమ తలంపు, ఆ సైతాన తలంపు, ఆ నరకం తలంపు ఏం చేస్తుంది? దేహంతో తాదాత్యం పొందుతుంది. ఈ దేహము నాది, ఈ దేహము నేనని చెబుతుంది. ఈ దేహము నేనని దేహము చెప్పదు. ఈ దేహము నేనని దేహము చెప్పదు. మనస్సులో ఉన్న తలంపుల్లో అట్టడుగున్న తలంపు నేను అనే తలంపు, ఆ మొదటి తలంపు ఈ దేహము నేనని చెబుతుంది. ఆ ప్రథమ తలంపునే, ఆ ప్రధాన తలంపునే, ఆ మొదటి తలంపునే, ఆది తలంపునే మనం అహంకారము అని పిలుస్తున్నాం, అహంభావన అని పిలుస్తున్నాం. అహంభావన అంటే కోపం కాదు. అహంభావన అంటే మనలో ఉన్నటువంటి తలంపుల్లో మనకు చాలా తలంపులు ఉన్నాయి, కానీ ఏ తలంపు అయితే ఈ దేహము నేనని చెబుతుందో, ఏ తలంపు అయితే ఈ దేహముతో తాదాత్యం పొందుతుందో, ఏ తలంపు అయితే దేహ బుద్ధిని పెంచుతుందో, ఏ తలంపు వచ్చాక ఇతర తలంపులు వస్తున్నాయో, నిద్రలోంచి జాగ్రత్తలోకి వచ్చినప్పుడు ఏ తలంపు అయితే వచ్చి ఈ దేహము నేనని చెబుతుందో, ఆ తలంపుని మన వేదాంత పరిభాషలో అహంభావన అని చెబుతున్నారు. అహంభావనలోంచి ఇతర భావనలన్నీ వస్తాయి. నేను పెద్దవాణ్ణి, తక్కువని, ఎక్కువని, తక్కువని, దేహంతో తాదాత్యం పొందుతాం, వృత్తితోటి గౌరవం తాదాత్యం పొందుతాం, గౌరవం వస్తే తాదాత్యం పొందుతాం, అగౌరవం వస్తే తాదాత్యం పొందుతాం, సుఖం వస్తే తాదాత్యం పొందుతాం, లేకపోతే దుఃఖం వస్తే దాంతో తాదాత్యం పొందుతాం. ఆ తాదాత్యాన్ని విడిచిపెట్టు. తాదాత్యం నువ్వు ఆ మొదటి తలంపు ఏ విషయాలతో తాదాత్యం పొందుతుందో, ఆ తాదాత్యం కనుక విడిచిపెడితే దాని గూట్లోకి పడిపోతున్నప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం కలుగుతుంది. అంతేకాని బట్టి పట్టడం కాదు, బట్టి పట్టడం కాదు అయ్యా. ఇప్పుడు సుఖము దుఃఖము, నీకు సంతోషం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఆ రెండు వచ్చినప్పుడు భగవద్గీతలో చెప్పాడు రెండు సమానంగా ఉండమని. ఆ సమానంగా ఉండగలుగుతున్నావు చూసుకో, నువ్వు నీ లోపలకు చూసుకో. లోపలకు చూసుకుంటే నీకు వివేకం పెరుగుతుంది. అంతేకాదు ప్రాక్టీస్ చేసే శ్లోకాలు బట్టి పట్టడం కాదు. మనస్సు దాని మూలాన్ని అది చూడకుండా అది నశించదు. అదొక సిద్ధాంతం. మనోమూలంలోనే దేవుడు ఉన్నాడు, మనస్సు తన మూలాన్ని అది చూడకుండా అది నశించదు. అంచేత మనోమూలాన్ని నువ్వు మనస్సుని ఉపసంహరించు, మనస్సుని ఉపసంహరించు, మనస్సుని ఉపసంహరించు, మనస్సు విజృంభించకూడదు. అంటే ఏమిటంటే మీరు అప్సైడ్ డౌన్స్ మీరు ఎక్కువ వస్తున్నాయి అనుకోండి, అప్సైడ్ డౌన్స్ ఎక్కువ వస్తాయి అంటే ఈగో సెన్స్ కి, అంటే దేహమునే తలంపుకి ఫుడ్ సప్లై ఎక్కువ అవుతా ఉంటుంది, ఆహారం సప్లై ఎక్కువ అవుతా ఉంటుంది. మీకు గౌరవం రావచ్చు, అగౌరవం రావచ్చు, ధనం ఉండొచ్చు, దారిద్ర్యం ఉండొచ్చు, మీ దేహ ప్రారంభంలో ఏది ఉంటాయి ఎదురవుతాయి, ఏదైనప్పటికీ వాటితో మీరు తాదాత్మ్యం పొందకుండా మీరు సమాన బుద్ధితో సమానంగా ఉండగలిగితే ఈ మనస్సుకి వెళ్ళే అహంకారానికి వెళ్ళే ఆహారం సప్లై కట్ అయిపోతుంది. ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి అనుకోండి, ఎవరైనా మిమ్మల్ని స్తోత్రం చేశారనుకోండి, అసలు మామూలుగా మహాత్ములు ఎవరిని స్తుతి చేయరు, నిందా చేయరు. అది మహాత్ముల లక్షణం, మహర్షుల లక్షణం. ఇప్పటికీ ఏదైనా చెప్తేది ఒక మాట సందర్భాన్ని బట్టి చెప్తారు. మైసూరు మహారాజు గారు ఒకసారి రమణ మహర్షి గారిని చూడటానికి వచ్చారు. చూడటానికి వస్తే వచ్చారు, చూసి వెళ్ళారు. వారు వారి భక్తిది, వారి వినయము, వారి భక్తి, వారి ప్రేమ బాగున్నాయని ఎవరో పక్క వారికి చెప్తే భగవాన్ ఏది వారు పండిన పండు అన్నారు. వారు పచ్చికాయ కాదు పండిన పండు అన్నారు, అంటే వివేకవంతుడు అన్నారు. మైసూరు మహారాజు ఆయన దర్శనానికి వస్తే వారు చూసి వెళ్ళిపోతే తర్వాత వారి సందర్భాన్ని ఏదో టాక్ వస్తే భగవాన్ చెప్పారు వారి పండిన పండు. అంటే ఆ మనసులో చేదు లేదు, తీయదనగా ఉంటారు. అంటే మీకు ఏం చేయాలి, ఆ మూల తలంపు మూలంలో దేవుడు ఉన్నాడు. ఆ మూల తలంపు ఈ మనస్సుని అంటే నువ్వు ఉపసంహరించాలి, దాన్ని విజృంభించలేమకూడదు. యోగం దానికి, యోగం దేనికంటే మనస్సు విజృంభించకుండా చూసుకోవాలి. మనస్సు యొక్క పుట్టిక స్థానం, మనస్సు యొక్క జన్మస్థానం, ఆ మూల తలంపు యొక్క జన్మస్థానం, మూల తలం యొక్క పుట్టిక స్థానం ఈ లోపలే ఉంది, అది మీకు తెలియటం లేదు. ఆ మూల తలంపు మూలం తెలిస్తే వాడు దేవుడు, ఆ తెలియని వాడు జీవుడు. మూల తలంపు మూలం తెలిసిన వాడు దేవుడు, మూల తలంపు మూలం తెలియని వాడు జీవుడు. అంటే మూల తలంపు మూలం ఎవరైతే తెలుసుకున్నాడో వాడు దేహం దేవాలయం అవుతుంది. కొంతమంది ప్రతి చిన్న విషయానికి దండ పెట్టుకుంటారు, వాడు ఆడు సాధన ఎదరకి వెళ్ళదు, వాడు ముముక్షు అవ్వలేడు. ప్రతి చిన్న విషయానికి దండ పెట్టుకు, అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి దండ పెట్టుకుంటే, ప్రతి చిన్న విషయానికి నువ్వు ఆందోళన పడతా అంటే, ప్రతి చిన్న విషయానికి నీకు యాజిటేషన్ వస్తాంటే పరమేశ్వరుడి మీద, సర్వేశ్వరుడి మీద నీకు అసలు ఉన్న దేవుడు అనేవాడు ఒకడున్నాడు, ఈశ్వరుడు అనేవాడు ఒకడున్నాడు, వాడికి తెలియకుండా మనకి ఈ కష్టం రాలేదు, వాడికి తెలియకుండా మనకి ఈ సంతోషం రాలేదు, వాడికి తెలుసును పరమేశ్వరుడు ఒకడున్నాడు అనేటువంటి ఆ సజీవని విశ్వాసం ఉన్నవాడికి అసలు వాడికి స్వారం ఉండదు. భగవంతుడనే వాడు ఒకడున్నాడు అనేటువంటి సజీవమైన విశ్వాసం ఉన్న వాడికి దుఃఖం ఉండదు. తర్వాత వాడికి దేవుడి సంకల్పమే నా సంకల్పం అనుకుంటాడు. మనం ఏం చేస్తామంటే మన సంకల్పాన్ని దేవుడు తన సంకల్పానికి చేసుకోమని ప్రార్థనలో అడుగుతున్నాం. అదేం ప్రార్థన అండి? మనకంటే దేవుడు వివేకవంతుడు, మనకంటే ఈశ్వరుడు చైతన్య స్థాయి ఎక్కువ, మనకంటే జీవకోటి కంటే చైతన్య స్థాయి ఎక్కువ ఆయనకి. ఆయనకి ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకి తెలియకుండా సృష్టిలో ఏది జరగదు. తర్వాత మన మంచికి మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ ఆయనకి తెలుసు. కానీ మనం ఏమనుకుంటున్నామంటే మనకి ఏది మంచిదో ఆయనకంటే మనకి ఎక్కువ తెలుసని మన అహంకారం చెబుతోంది. అహంకారం ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాం. మనకి ఏది మంచిదో మనకు తెలియదు, మనకి ఏది మంచిదో మనకంటే ఎక్కువ భగవ వెంకటేశ్వర స్వామికి తెలుసు. అయితే ఏం చెయ్యాలి, నీ ఇష్టమే నా ఇష్టం, నీ సంకల్పమే నా సంకల్పం, నువ్వు ఎక్కడి నుంచో ఉంటే అక్కడ నుంచో ఉంటాను అనేటువంటి శరణాగతి భావన వల్ల కూడా ఈ మూల తలంపు నశిస్తుంది. అంటే శరణాగతి వల్ల దేహాభిమానం నశిస్తుంది, దేహబుద్ధి నశిస్తుంది, శవబుద్ధి నశిస్తుంది, ఆత్మబుద్ధి కలుగుతుంది, చైతన్య బుద్ధి కలుగుతుంది, దైవ బుద్ధి కలుగుతుంది. దేని వల్ల? శరణాగతి వల్ల. నువ్వు ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి జీవితంలో. మెయిన్ మనం వచ్చిన పని ఏంటంటే అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అజ్ఞానాన్ని పోగొట్టుకో, అది శరణాగతి మార్గంలో కూడా అజ్ఞానం నశిస్తుంది, నేను ఎవడనని విచారణ మార్గంలో కూడా అజ్ఞానం నశిస్తుంది. మీరు విచారణ చేసుకుంటూ వెళుతున్నారనుకోండి, కొంచెం కొంచెం పవిత్రులైపోతారని, కొంచెం కొంచెం మీకు ఏకాగ్రత ఇచ్చేస్తుంది. ఇక్కడ నుంచి విజయవాడ వెళతా అంటే మనకి ఏలూరు ఎలాగైతే దూరం అవుతా ఉంటుందో, ఆ మూలకాలంటే మూలంలోకి కొంచెం అలా జరుగుతుంటే ఆ మనోనిగ్రహం మనకు వస్తాంటే నెమ్మదిగా పవిత్రత మనకు తెలియకుండా వచ్చేస్తుంది. మీరందరూ మనం యోగ్యులు అవ్వాలి, అయోగ్యులుగా ఉండకూడదు అనుకుంటే సరిపోదు. ఈశ్వరుని నిరంతరము చింతించడం వల్ల యోగ్యులు అయిపోతాం, పవిత్రులు అయిపోతాం, ఏకాగ్రత వస్తుంది, వినీతత వస్తుంది, పవిత్రత వస్తుంది, ప్రవీణత వస్తుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. ఏదైనా శరణాగతి వల్ల పవిత్రత వస్తుంది. నేను ఎవడనే విచారణ, నేను మూల తలంపు మూలంలోకి జరగటం వల్ల, మూల తలంపు మూలం ఎక్కడున్నాయి అన్వేషించడం వల్ల, దాన్ని వెతకటం వల్ల కూడా పవిత్రత వస్తుంది. ఏదైతే ఈ సృష్టికంటే ఎవడైతే యజమానం వాడు మూల తలంపు మూలంలోనే ఉన్నాడు. అయితే మూల తలంపు మూలంలోకి వెళితే నువ్వు పోతావని అనుకోకు, నువ్వు ఎవడో నీకు తెలియబడతావు. అదే జ్ఞానం, అదే శాంతి, అదే ఉండటం. భగవంతుడంటే ఉండటం. ఈ దేహం కొంతకాలం కిందకి లేదు, కొంతకాలం తర్వాత ఈ దేహం ఉండదు. ఈ దేహం ఉండదు, మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోతుంది, మధ్యలో వచ్చింది మధ్యలో వెళ్ళిపోతుంది. ఇది డ్రీమ్ స్టాక్టే. దేహం కూడా ఒక తలంపే. గాఢ నిద్రలో మనకు తలంపులు ఏమి లేవు, అంటే నాకు దేహం ఉందని కూడా తలంపులు లేవు. ఈ మూల తలంపు ఉదయించిన తర్వాత మూల తలంపు యొక్క మూలం ఎక్కడుందంటే భౌతిక హృదయంలో లేదు, ఆధ్యాత్మిక హృదయంలో ఉంది. దేవుడు ఎక్కడున్నాడో, దేవుడు ఎక్కడున్నాడని చెప్పాడో, మూల తలంపుకి మూలం కూడా అక్కడే ఉంది. మూల తలంపు యొక్క మూలం కూడా అక్కడ ఉంది. ఇది మూల తలంపు మూలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు దేహం ఉందనే తెలియదు, సృష్టి ఉందనే తెలియదు, ప్రకృతి ఉందనే తెలియదు, లోకం ఉందనే తెలియదు, చావు గురించి తెలియదు, పుట్టుకు గురించి తెలియదు, రాబోయే జన్మల గురించి తెలియదు, పూర్వజన్మల గురించి తెలియదు, దేవుడు గురించి, రాముడు కృష్ణుడు, ఈ మామూలుగా ఈ వ్యక్తిగతమైన విషయాలు కూడా ఏమి తెలియదు. మూల తలంపు మూలంలోకి వెళ్ళినప్పుడు నువ్వు ఉంటావు, శాంతిగా ఉంటావు, సుఖంగా ఉంటావు. నీకు వస్తువులు, బయటన్న వస్తువులు, లోకంలో జరిగే సంఘటనలు మటుకు నేను భావించవు. జ్ఞానం అంటే ఏమంటుకుంటున్నావు, జాగ్రత్తలో సుషిప్త అవస్థ సాధించాలి, అదే జ్ఞానం. జాగ్రత్త అవస్థలో ఎరుక ఉంది, సుఖం లేదు. సుషిప్త అవస్థలో సుఖం ఉంది, ఎరుక లేదు. ఈ సుఖము ఎరుక హ్యాపీనెస్ ఎవేర్నెస్ ఒకేసారి మనం అనిపిస్తే అదే బ్రహ్మ జ్ఞానం. ఇప్పుడు మన బాడీ రకు చూడండి, ఏదైనా పార్టీ మ్యాటర్ వస్తే బాడీ రిజెక్ట్ చేస్తాం. అలా నువ్వు కాని దాన్ని నీకు వచ్చి నీకు కాని విషయాలు వచ్చినప్పుడు, నీ కాని నీకు అక్కడ విషయాలు నీకు వచ్చినప్పుడు యూస్లెస్ థింగ్స్ ఏదైనా ఆలోచించడం నీకు టెన్షన్. నువ్వు ఏదిగా ఉన్నావు అలా ఉంటుంది, నీకు టెన్షన్ ఏంటి? బాడీ ఇల్లెస్, మైండ్ ఇల్లెస్, వరల్డ్ ఇల్లెస్. ఈ దేహం ఉండగానే ఈ దేహాన్ని నువ్వు కండిషన్ లో పెట్టుకో, కండిషన్ లో పెట్టుకో. మనం ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళాలనుకోని మన వెహికల్ కండిషన్ ఉంటే వెళ్తాం, కానీ వెహికల్ మనం కాదు. ఆ వెహికల్ మటుకు విజయవాడ తీసుకుపోతుంది. అలాగే నీ దేహాన్ని కండిషన్ లో పెట్టుకో, నీ మైండ్ ని కండిషన్ లో పెట్టుకో, బాధపడు, ఇంద్రియాలను కండిషన్ లో పెట్టుకో, మంచి సర్వాసాలు చెయ్యి. పారిష్ణీయాలు చేసి సంతాపాలు తెచ్చుకోవద్దు, పారిష్ణీయాలు చేసి దుఃఖాలు తెచ్చుకోవద్దు. ఉత్తమాలతో సహవాసం చెయ్యి, ఉత్తమాలతో సహవాసం చేస్తే సంతోషం, ఉత్తమాలు కాని వాళ్ళతో సహవాసం చేస్తే నీకు సంతాపం నిలుగుతుంది. పెద్దలు చెప్పేది నువ్వు శ్రవణం విడిచిపెట్టద్దు, అధ్యయనం మానద్దు. నీకు తెలిసింది ఏదైనా ఉంటే, దానికి తెలిసిన మంచి విషయం ఏదైనా ఉంటే దాన్ని ముందు అర్థం చేసుకుని, దాని ముందు నువ్వు నిగ్రహించుకుని, మనో నిగ్రహం చోటి ఇంద్రియ నిగ్రహాన్ని సంపాదించి నువ్వు ఇతరులకు అవసరమైతే బోధించవయ్యా. నువ్వు బోధిస్తే నీకు అర్హత ఉంటే, నీకు యోగ్యత ఉంటే, నువ్వు పుణ్యాత్ముడు ఉంటే, నీకు పుణ్యబలం ఉంటే నువ్వు చెప్పేది ఇతరులకి వంటబడుతుంది, వాళ్ళ గుండెకి తాకుతుంది, వాళ్ళు బాగుపడతారు, వాళ్ళు సంస్కరించబడతారు. నీకే నిగ్రహం లేనప్పుడు నిరంతరం ఆగ్రహం చోటు కాలిపోతా అంటే నువ్వే ఇతరులకు ఏమి చెబుతావా అర్జున? నిరంతరం ఆగ్రహం ఉన్న మనిషికి నిగ్రహం ఏంటనక? ప్రీతిగా మాట్లాడు, ఇష్టముగా మాట్లాడు, ఇష్టముగా మాట్లాడు. అవి ఇతరులు ఎంతవరకు అర్థమైపెట్టి చెప్పాలి వాళ్ళకి, వాళ్ళ స్థాయికి దిగి చెప్పాలి, వాళ్ళ క్షేమం కోరుతూ ఉండాలి, వాళ్ళ క్షేమం కోరుతూ ఉండాలి. వాళ్ళకి ఏదైనా పండిస్తున్నావు అనుకుని ఎవరికైనా పండిస్తారంటే తీరా వాళ్ళు మనం పండిస్తామంటే రిజెక్ట్ చేస్తారేమో, రిజెక్ట్ చేస్తే మన పండు మనకే వచ్చేస్తున్నాయి అనుమానంతో, భయంతో, సిగ్గుతోటి, సొంత సిగ్గుతోటి ఈ పండు నేను ఇచ్చాను. ఇలా పడకి దానం అనేది ఎలా ఉండాలంటే ఉపనిషత్తు ఏమని చెబుతుంటే గౌరవంగా ఇవ్వాలి, నిర్మలమైన మనసుతో ఇవ్వాలి. తీరా మనం ఇస్తే వారు రిజెక్ట్ చేస్తారేమో సందేశంతో ఉన్నవారు, అనుమానంతో ఇవ్వాలి. వారిని నీ ఇంటికి రప్పించుకోకుండా వారింటికే నువ్వు వెళ్ళిస్తే ఇంకా మంచిదో అయ్యా అన్నాడు ఒక ఉపనిషత్తు. దానానికి కూడా ఎలా ఇవ్వాలో శాస్త్రం చెప్పింది, అంచికే అర్జున శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకో. కానీ ఎవరికో ఏది ఇచ్చి మన ప్రచారం కోరుకుంటాం అనుకోండి, దాని విలువ అంతా పోతుంది. నీ ఇంటికి నన్ను భోజనానికి పిలిచి విస్తర నిండా కూరలు పెట్టి అన్నం పెట్టి ఆ విస్తర చివర ఏదన్నా కొంచెం ముందేస్తే విస్తరంతో ఎలా పాడైపోతుందో. ఏదో లోకానికి సంబంధించిన గౌరవాలు, లోకానికి సంబంధించిన గొప్పలో ఏదో పెట్టుకుని ఆ పని చేస్తాంటే ఆ మంచి పని విలువ కూడా చివరికి పోతుంది, అర్థం లేకుండా అయిపోతుంది, నిరర్థకం. ఇంటికాడి పనులు కూడా కర్మయోగం చూడవచ్చు. ఎలా చేయాలంటే ఆ పరమాత్మ సంతోషించాలి. నువ్వు చేసి పని ఎలా ఉండాలంటే పరమాత్మ సంతోషించాలి. నువ్వు మాట్లాడే మాట ఎలా ఉండాలంటే పరమాత్మ సంతోషించాలి. ఆయన సంతోషం కోసం మన ఇష్టాలు మన అయిష్టాలు పక్కన పెట్టి ఆయన ప్రీతి కోసం పని చెయ్యాలి. ఎవరి ప్రీతి కోసం? పరమేశ్వరుడి ప్రీతి కోసం చెయ్యాలి. ఇక్కడ ఉన్నాడు కదా అంతర్యామి, ఇక్కడ ఉన్నాడు కదా వాడు, ఉన్నాడు కదా వాడు, చూస్తున్నాడు కదా వాడు, ఏం చేస్తాడు, ఎప్పుడైతే వాడి ఇష్టం, వాడి అనుగ్రహం ఎప్పుడైతే మనం పాత్రలు అయ్యాము, వాడి అనుగ్రహం చెప్పి ఆడి అనుగ్రహాన్ని మనం మీద అమృత వర్షం,
అమృత వర్షం మన నెత్తి మీద కురిపించడానికి తగినటువంటి యోగ్యత అర్హత ఎప్పుడైతే సంపాదించామో వాడు లోపల ఉన్నాడు. ఆ లోపల ఉంటే ఏం చేస్తాం, ఈ మనస్సుని, ఈ జీవ లక్షణాలని, ఈ దేహాభిమానాన్ని, ఆ మొదటి తలంపుని, ఆ మూల తలంపుని లోపల గుంజేస్తాడు. మీకు అర్థమవుతుందే, లోపల గుంజేస్తాడు. గుంజేసి ఏం చేస్తాడు, అక్కడ గుంజేసి మూల తలంపుని దాని మూలంలో నాశనం చేసి ఆయన స్వరూపాన్ని మనకి ఇస్తాడు. అదే మోక్షం. ఇంకా మోక్షాన్ని పొందిన వాడికి, ఆ మోక్ష సుఖం పొందిన వాడికి ఆనందమే ఆనందము, శాంతే శాంతి, సుఖమే సుఖము. వాడికి దేహం ఉన్నా ఒకటే, దేహం లేకపోయినా ఒకటే, లోకం కనిపించినా ఒకటే, కనిపించకపోయినా ఒకటే, ఏమి భేదం ఉండదు వాడు. అంటే అంతకు అమృతానందం పొందటానికి దేహాన్ని ఆరోగ్యంగా ఉంచాలి. ఆరోగ్యం ఇది వేయికైంది, అంటే ఇది పడవ నామ, ఈ నామను కొంచెం ఆరోగ్యంగా ఉంచాలి. చీకట్లోంచి వెలుతుల్లోకి రావడానికి, సాధన చేయడానికి. జీవితంలో పరాజయాలు వస్తాయి. టెక్నాలజీలో, సైన్స్ లో ఈ రోజున అంతర్జాతీయ ఖ్యాతి పొందినటువంటి డాక్టర్ అబ్దుల్ కలాం, ఆయన ఒక ఇంటర్వ్యూ తెలితే, ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిపోతే, ఫెయిల్ అయిపోతే ఋషికేశ్ వచ్చి గంగానగర్ స్నానం చేసి శివానంద ఆశ్రమం ఉంటే శివానంద దగ్గరికి వెళ్ళి డిప్రెషన్ మూడ్ లో ఆ ముఖంలో ఎక్కడ రక్తం లేదట్టుంది, పాడిపోయిందట్టుంది మొత్తం, ముఖం అంటే పాడిపోయిందట్టుంది. అంటే సెలెక్ట్ అవ్వలేదు ఇంటర్వ్యూ లోను. అవి శివానంద దగ్గరికి పిలిచారట్టుంది, ఏమయ్యా అలా ఉన్నా, ఆముదం పుచ్చుకున్న ముఖంలా ఉన్నావేంటి నువ్వు, 25 సంవత్సరాల వయసు నీకు ఎంత బ్రైట్ గా ఉండాలి, నువ్వు ఇంకా 75 సంవత్సరాలు జీవించాలి, నువ్వు ఓన్లీ 25 ఇయర్స్, నీకు ఎంత ఉద్యోగం భవిష్యత్తు ఉంది, అలా అలా దిక్క ముఖం వేసి కూర్చున్నావు, ఆముదం పుచ్చుకున్న ముఖంలా కూర్చున్నావు. ఏమిటంటే 11 మందిని సెలెక్ట్ చేసుకున్నారని, నా పేరు 12వ తేదీకి ఉందండి, నాకు సెలక్షన్ లేదు, వెళ్ళిపోమని చెప్పారండి, ఆ దండ కట్టుకోలేకపోతున్నా అని చెప్పారట్టు. అప్పుడు శివానంద నాటి ఓటమును ఓడించు, అది జీవిత రహస్యం. మనిషి అయ్యాక ఎప్పుడున్న ఫెయిల్యూర్స్ వస్తాయి, మనిషి అయ్యాక ఫెయిల్యూర్స్ వస్తాయి, మిస్టేక్స్ ఉంటాయి, పరగట్టు మిస్టేక్స్, పరగట్టు ఫెయిల్యూర్స్, అవన్నీ మర్చిపో, ఓటమును ఓడించు. ఓటమును ఓడిస్తే భవిష్యత్తులో నువ్వు ఉజ్వల భవిష్యత్తు నీకు ఉంటుంది, ఉజ్వలంగా ప్రకాశిస్తావు, ఈ దేశంలో ఇతర దేశాల్లో కూడా నీ పేరు వ్యాపిస్తుంది అని శివానందని ఆశీర్వదించాడని ఒకసారి అబ్దుల్ కలాం చెప్పాడు. ఓటమును ఓడించు, నేను ఓడిపోయాను, నేను ఓడిపోయాను, నేను ఓడిపోయిన తలంపును ఓడించు. నీ జీవితంలో ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, నీ జీవితంలో మిస్టేక్స్ ఉండొచ్చు, అవన్నీ మరిచిపో. అర్థమైన సరిగ్గా నీకు జ్ఞాపకం వస్తున్నాయంటే నీ తీసుకున్న అనుగ్రహం లేదని గుర్తు, సాధనా బలం లేదని గుర్తు, పుణ్యబలం లేదని గుర్తు, సత్పురుషుల సహవాసం నీకు లేదని గుర్తు. ఎవ్రీథింగ్ ఈజ్ ఎండెడ్ ఇఫ్ యూ ఫర్గెట్. ఆ సన్నివేశాలు నీకు దేహాభిమానాన్ని తగ్గించడానికి ఆ సన్నివేశాన్ని కల్పిస్తాడు గురువు. దేహాభిమానం ఎలా తగ్గుతుందో ఆ సన్నివేశాలను క్రియేట్ చేస్తాడు, నీ దేహాభిమానం తగ్గిస్తాడు. నీలో ఏదైనా ఫారిన్ మ్యాటర్ ఉంటే, జీవ లక్షణాలు ఉంటే, ప్రకృతి గుణాలు ఉంటే, ఆయన్ని బయటకు ఆయనే లాగేసి కాల్చి బూడిచ్చేసి నిన్ను పరిశుద్ధిని చేసి పరమాత్మ దర్శనం చేస్తాడే వాడే గురువు. ఆంజనేయ స్వామిని గురువు అంటారు. ఎక్కడో సీతమ్మ జీవుడు ఎక్కడో లంకలో ఉంది, ఆ సీతమ్మ పరమాత్మ అయినటువంటి రాముణ్ణి, మరి జీవుడు అయినటువంటి సీతమ్మని ఇద్దరిని ఐక్యపరిచిన వాడు ఆంజనేయ స్వామి. అలాగే మన గురువు కూడా మన పరమాత్మను ఐక్యపరుస్తాడు, వాడే మనకి నిజమైన గురువు. అవి ఏమంటే ఉదయంలో ఏదో ఉంది, ఏదో ఉందంటున్నారు, అది నా తెలివితేటలు సరిపోవు, ఆయన అనుగ్రహం కూడా ఉండాలంటున్నారు. మరి నేను చేసి పదేమిటి, నేను చేసి సాధన ఏంటి, ఆయన ఏమన్నాడంటే ఎంత అద్భుతంగా చెప్పాడంటే మాట, ఆయన మోడరన్ మహర్షి, ఎంత అద్భుతంగా చెప్పాడంటే సాయంత్రం నిద్రపోతున్నావు కదా, నిద్రపోయే ముందు నిద్రపోవటానికి నువ్వు ఎంత సాధన చేస్తున్నావు, జాగ్రత్త అవస్థలో బ్రహ్మానుభవం పొందటానికి ఎంత సాధన చేయవయ్యా, నీకు బ్రాహ్మణ స్థితి కలుగుతుంది అన్నాడు. అంటే ఎక్కువ కష్టపడిపోవద్దు నువ్వు, ఒళ్ళంతా బాడీ చేసేసుకో అక్కర్లేదు నువ్వు, కొప్పనూరు కూడా దూరం పోయినట్టు కోరకు సాధన అంటాడు. పర్సనల్ లైఫ్ ఇంపర్సనల్ గా జీవి అంటే గుర్తింపులు కోరకు. జాగ్రత్త అవస్థలో మీరు గుర్తింపులు కోరత అంటే కొంతమంది అంటూ ఉంటారు, ఏమంటే ఆఫీసులో చాలా కష్టపడి చేస్తున్నామండి, మా బాస్ మీ బాస్ గుర్తింపు నీకు కావాలా, దేవుడు అనుగ్రహం నీకు కావాలా. ఆ బాస్ చూస్తున్నప్పుడు నువ్వు బాగా పనిచేస్తావు అనుకో, బాస్ ఎక్కడికి వెళ్ళిపోతానికి ఇంటికి ఎర్లీ కానీ అప్పుడు బాగా పని చేయవలసి, నీకా దేవుడు అనుగ్రహం, నీకా ఈశ్వర అనుగ్రహం, నువ్వు కావాల్సింది మోస కోసం చేస్తున్నావా, దేశం కోసం, అది ఈశ్వరుని గ్రహం కోసం చేస్తున్నావు నువ్వు పని. నువ్వు ఎవరిని మోసం చేస్తావు, నీ అంతఃకరణను మోసం చేసుకుంటావా, నీ లోపల దేవుణ్ణి మోసం చేస్తావా, నువ్వు భాషను మోసం చేయొచ్చు, నీ లోపల దేవుణ్ణి మోసం చేయలేవు, నీ లోపల అంతర్యాముగా ఉన్న ప్రభువును మోసం చేయలేవు. అంటే నువ్వు భాష అనుగ్రహం కావాలి, నీకు కావాల్సింది భాష ఆఫీసులో ఉన్నా లేకపోయినా, నీ యజమాని ఆఫీసులో ఉన్నా లేకపోయినా, దేశం కోసం పని చెయ్యి, నీ ఆఫీసులో పని చెయ్యి, నీ స్వధర్మాన్ని నిర్వర్తించు, నీ డ్యూటీ నువ్వు చెయ్యి. డ్యూటీ ఇస్ గాడ్, గాడ్ ఈజ్ డ్యూటీ, గాడ్ డ్యూటీ ఈజ్ గాడ్. నీ పని నువ్వు ప్రేమించు, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిని ప్రేమించు, ఆ పనిని యోగంగా చెయ్యి. ఈ పని నువ్వు ప్రేమించు, నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనిని ప్రేమించు, ఆ పనిని యోగంగా చెయ్యి. అది చిగుడు ముక్కేసుకుని ఎప్పుడైపోతున్నా ఈ పని వేళ చేయకు. పని వస్తుంది కదా, నీకు ఇంక్రిమెంట్ వచ్చినప్పుడు, ప్రమోషన్ వచ్చినప్పుడు ఎంత సంతోషంగా ఉంటావో, పని చేసినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండు. దేవుని అనుగ్రహం నెత్తి మీద వర్షిస్తుంది. అదే యొక్క సిద్ధాంతం
అంటే నీ పని నాకు ఇష్టం కోసం, నా ప్రీతితో నీ బాసు కోసం కాదయ్యా. ఈ కోదరులు అంటే కొంచెం అత్తగారు ఎదుర్కొంటే ఒక రకంగా చేస్తారు, అత్తగారు ఎదుర్కొంటే ఒక రకంగా చేస్తారు. అది కాదయ్యా భగవద్గీత, అది కాదు. నీ అత్తగారు దయ కాదు, నీ కావాలి దేవుడు దయ కావాలి. నీ అత్తగారు గుర్తిస్తున్నప్పుడు నువ్వు బాగా చేస్తున్నట్టు లేదా నీ అత్తగారు గుర్తించగలకు, నీ అత్తగారు నీకు మోక్షం ఇచ్చింది, నీ లోపం అంతగా నీకు మోక్షం ఇస్తాడు. లోపల ప్రభువు నేను వారి ప్రీతి కోసం, వారి ఇష్టం కోసం, వారి ప్రేమ కోసం, వారి దయ కోసం, వారి అనుగ్రహం కోసం నువ్వు పని చెయ్యి. ఆ పని వల్ల నువ్వు తరిస్తావు, నీ ధర్మం నువ్వు చెయ్యి. కొంతమంది ఏం చేస్తారు, ఏ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తా ఉంటారు, ఆ పాఠాలు చెప్పడం సరిగ్గా మానేసి నాకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం రాలేదని దండ పెట్టుకోవడం. అయ్యే ఉద్యోగాలు అండి, ఏ ఉద్యోగాలు అండి, నీకు భగవంతుడు నీ దేహం రావద్దు దాన్ని బట్టి లెక్చరర్ ఇచ్చే ఆ పోస్టుకి న్యాయం చెయ్యి. జస్ట్ ఇచ్చే పోస్టుకి నీకు మోక్షం వస్తుంది. అంతేగాని ఆ స్వధర్మాన్ని, నీ స్వధర్మాన్ని విడిచిపెట్టి ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా అట్లాగా నాకు ఉద్యోగం రావాలంటే పరధర్మం. నీ నీ స్వధర్మాన్ని విడిచిపెట్టి ఎవరో చేసే పని గురించి ఆలోచిస్తే నీకు శాంతి కలగదు, మోక్షం కలగదు. అజ్ఞానం నుంచి, అహంభావం నుంచి, అవిద్యలోంచి నువ్వు విడుదల పొందవు. అంటే విద్య అంటే ఏంటో, ఉన్న వస్తువుని ఉన్నట్టుగా ఎవడైతే గ్రహిస్తున్నాడో వాడు విద్యావంతుడు. ఎవరైతే ఉన్న వస్తువు ఉన్నట్టు గ్రహించలేకపోతున్నాడో వాడు అవిద్యావంతుడు. జ్ఞానం అంటే ఏమిటది, ఉన్నదాన్ని ఉన్నట్టుగా గుర్తించటం, మన కణజాలంలోంచి వేరుపట్టడానికి ప్రయత్నం చేయటం, అదే జ్ఞానం. జ్ఞానం అంటే విషయ జ్ఞానం కాదు. ఇక్కడ కృష్ణుడు భగవద్గీత పొడుగులు చెప్పింది విషయ జ్ఞానం గురించి కాదు, బ్రహ్మజ్ఞానం గురించి, ఆత్మజ్ఞానం గురించి. అది నిజమైన జ్ఞానం. నీ హృదయంలో ఒక నిజం ఉంది, నీ హృదయంలో ఒక నిజం ఉంది. అది బాడీ ఇల్లెస్టో, మైండ్ ఇల్లెస్టో, బాడీ ఇల్లెస్టో, గాడ్ ఇల్లెస్టో. నీ హృదయంలో ఒక నిజం ఉందోయా, నీ హృదయంలో నీకు తెలుసున్నా ఉంది, నీకు తెలియకపోయినా ఉంది, ఆ నిజం ఉంటుంది. దాన్ని తెలుసుకోవటానికి, దాన్ని గ్రహించడానికి నీ బుద్ధి అది గ్రహిస్తుంది. నీ బుద్ధి పరిశుద్ధమైన బుద్ధి అయితే నీ అది గ్రహిస్తుంది అయ్యా. నీ బుద్ధి పవిత్రం చేసుకుంటే, నీ బుద్ధి పరమ పవిత్రం అయితే ఆ లోపల నీ హృదయంలోని నిజం గ్రహిస్తుంది. నీ లోకంలోకి వచ్చిన పని అదే. ఆ నీ హృదయంలో నిజాన్ని, నీ హృదయంలో నిజం ఉంటే దానికి చావు లేదు. దాన్ని గ్రహిస్తే నువ్వు అమృతత్వం నీకు కలుగుతుంది, అమృత అనుభవం కలుగుతుంది. నీకు అర్థం, ఆ నిజం యొక్క నువ్వు దేన్ని పొందుదామని అనుకుంటున్నావో దాని అనుగ్రహం కోసం పనికి, దాని అనుగ్రహం లేకుండా దాన్ని పొందదు. టైం వేస్ట్ చేసుకోవద్దు, నీ ఎనర్జీని వేస్ట్ చేసుకోవద్దు. అసలు ఇంకోటి, ఇంట్లో ఉన్న ప్లేజర్స్ చాలా చిన్న చిన్న ప్లేజర్స్ అండి. మన ఇంట్లో ఏ ప్లేజర్స్ ఉంటాయి, బాగా చిన్న చిన్న ప్లేజర్స్, మళ్ళీ అప్పుడు ప్లేజీ పెట్టుకుంటారు, అప్పుడప్పుడు ఏమని అనుకుంటారు, ఒకనాడు అవన్నీ ప్లేజర్స్ ఏ చిన్న చిన్నవి. ఇంట్లో ఉన్న ప్లేజర్స్ అన్నీ చాలా చిన్నవి ఉంటాయి. ఆ ప్లేజర్స్ అన్ని మళ్ళీ దుఃఖంగా మారిపోయే అవకాశం ఉంది. అసలు అసలు సుఖం ఉంటే ఎక్కడ ఉంది? హృదయంలో సుఖం లేదనుకోండి, హృదయంలో శాంతి లేదనుకోండి, మన హృదయంలో భగవంతుడు కూడా లేడనుకోండి. నేను లేడని చెప్తూ ఉండేవాడు సదా మహాశాలి. ఒక్క వాక్యం మీరు గుర్తించండి, భగవంతుడు లైన్ చెప్పడం, మమ్మల్ని ఒక జంతుడి దానే చెప్పడం లైన్. భగవంతుడు లైన్ చెప్తాడా? మన హృదయంలో దేవుడు లేదనుకోండి, లేను అయ్యా, నీ హృదయంలో నేను లేనని చెప్పి ఉండేవాడు. ఉన్నాను కాబట్టి ఉన్నానని చెప్తున్నాడు. ఆ మాత్రం గుర్తింపు లేదు మనకి. మనకి న్యూస్ పేపర్ లేదని నమ్మకం, భగవద్గీత లేదు మనకి. అసలు మానవుడు కావాల్సిన దేవుడు కావాలి, సుఖం కావాలి, హ్యాపీనెస్ కావాలి. నీ హృదయంలో ఉన్నటువంటి, హృదయంలోని సుఖం, హృదయంలోని శాంతి, హృదయంలోని ఆనందం ఒకసారి పొంగి 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 సహస్రాలను ముంచేస్తాను అనుకోండి, అనుకోండి, నీకు దేవుడు ఉన్నాడా లేదన్న సమస్య రాదు. అసలు నీకు పూర్ణమే ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, పెరఫెక్ట్ హెల్త్, మంచి ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీరు మీ ముక్కు మీకు జ్ఞాపకం రాదు, కళ్ళు మీకు జ్ఞాపకం రావు, మీ కాళ్ళు జ్ఞాపకం రావు. ఎప్పుడు ఆరోగ్యంగా ఉన్నప్పుడు మోకాలు ఎప్పుడు ఉన్నప్పుడే మోకాలు జ్ఞాపకం వస్తాయి, కళ్ళు మంటగా ఉన్నప్పుడే కళ్ళు జ్ఞాపకం వస్తాయి. మీరు అర్థం, నాలుగు మండుతంటే నాలుగు జ్ఞాపకం వస్తుంది, చెవులో పోతున్నప్పుడే చెవులు జ్ఞాపకం వస్తాయి. మన పరిపూర్ణమైన ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ అవయవం కూడా మనకి జ్ఞాపకం రాదు. అన్డైజెంటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ హ్యాపీనెస్. మీ లోపల సుఖం, మీ లోపల శాంతి ముంచుతాను, సహస్రాలకు వచ్చి ముంచేస్తుంది అనుకోండి. అంటే ఆ ముంచేసేటప్పుడు మీకు దేవుడు ఉన్నాడా దేవుడు లేదనే సమస్య అనేది కావచ్చు. అంటే ఎప్పుడైతేనే దాహం వచ్చినప్పుడు మంచినీళ్ళు పుచ్చుకోవాలో తపన ఎలా ఉంటుందో, దేవుడు తెలుసుకోవాలో తపన కూడా అలాగ ఉండాలి. ఇంకా గోవత్సం నీళ్ళే ఉండకూడదు. మనకే ఎప్పుడైతేనే ఆట వేస్తున్నప్పుడు బాగా ఆట జట్రాటిన పని చేస్తాం, ఎప్పుడు ఆట వేస్తాం, తిండి ఎంత త్వరగా చేద్దాం, ఆ తిండి కోసం అన్నం మీద మన మనస్సు ఎలా ఉంటుందో, మనకి దాహం వచ్చినప్పుడు ఎప్పుడైతే దాహం వచ్చినప్పుడు నేను మంచినీళ్ళ మీద ఎలా ఉంటుందో, దాహం అంత ముముక్షత్వం, అంత వేగం ఈశ్వరానుభవం పొందాలంటే ఆ వేగం ఉన్నవాడికి ఈశ్వరానుభవంలోకి వస్తాడు. నాకు దేవుడు ఎప్పుడు జరిగబడతాడు అని యేసుక్రీస్తు తన భక్తులు ఒకసారి సముద్రం ఒడ్డు నడిచి వెళుతున్నారు. వాడు అడిగారు, నాకు దేవుడు ఎప్పుడు తెలుస్తాడు, పరమేశ్వరుడు ఎప్పుడు తెలుస్తాడు, యెహోవా నాకు ఎప్పుడు అనుభవంలోకి వస్తాడు? వాడిని ఏం చేశాడు, చెయ్యి పట్టుకున్నాడు, పక్కన సముద్రం మీద తీసుకెళ్లాడు, ముంచేశాడు. ముంచేసి ఒక నిమిషం ఆఫ్ చేసి పైకి తగదీశాడు. నువ్వు నీటిలో ఉండగా గాలి కోసం ఎలా తప్పించావో అలాగ యహోవా కోసం అలా తప్పిస్తే ఆయన తెలుస్తాడు ఇప్పుడు అర్థమైందా అని అడిగాడు. అయితే నా కూడా తిరిగినంత మార్చిందే నీకు చేయబడ్డావు. నేను నీటిలో ముంచినప్పుడు ప్రాణవాయువు కోసం ఆక్సిజన్ కోసం ఎలా తప్పించావు? తప్పించినప్పుడు పరమాత్మ అనుభవం కలుగుతుంది, స్వర్గరాజ్యం నీకు, నీ హృదయంలో ఉన్న స్వర్గరాజ్యం నీకు ఎరుకులోకి వస్తుంది. ఇదే కింద మాత్రమే నీకు వచ్చింది. మానవుడు కావాల్సిన దేవుడితో సుఖం కావాలి, శాంతి కావాలి, ఆనందం. అది నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు దేవుడు ఉన్నాడా లేదని సమస్య నీకు రాదు. అసలు ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, దేవుడు ఉన్నాడా లేదని. కానీ ఏమన్నా లేకపోతే గొడవలేదు. ఒకవేళ ఉన్నాడనుకు నీ అవసరం వాడికి లేదు, ఏంటి ఇప్పుడు నీ సమస్య ఏం చెప్పన్నాడు. ఒకవేళ ఉన్నాడు లేకపోతే సమస్య లేదు. ఒకవేళ ఉన్నాడు అనుకో, ఆయన వచ్చి నేను ఎప్పుడైనా అడిగాడు నన్ను తెలుసుకోమని, ఆయన ఎప్పుడు నేను అడగలేదని నా దగ్గరికి రాలేదు. మరి ఆయన గొడవ నీకెందుకు వెళ్ళా నీకు? అంటే మానవుడు కావాల్సిన దేవుడు కానే కాదు, అంటే లోపల ఈశ్వరానుభవం మనం కలిగే వరకు ఆల్పడి వేడింది. ఎటు చూసినా అన్ని లోకాల్లోని ఈ లోపల ఈ ప్లానెట్ లో కాదు, అన్ని లోకాల్లో వ్యాపించిన వస్తువు, అంతరంలో వ్యాపించిన వస్తువే నీ హృదయంలో ఉంది. నీ హృదయంలో ఉంది, అంతరే వ్యాపించింది. దిస్ ఈజ్ దట్ దట్ ఈజ్ దిస్, అంతరే వ్యాపించింది. ఆ అనుభవం నీకు ఇచ్చే వరకు, ఆ సత్యానుభవం నీకు వచ్చినప్పుడు, బ్రహ్మానుభవం వచ్చినప్పుడు, ఆ బ్రహ్మాకార వృత్తి వస్తే కదా యాంకార వృత్తి నశించేది. బ్రహ్మాకార వృత్తి నీకు వచ్చినప్పుడు, అది నీకు ఆ వైభవం నీకు వచ్చినప్పుడు, దేవుడు ఉన్నాడా లేదనే సమస్య నీకు ఎరగదే కానక్క. ఆ బ్రాహ్మణస్థితి నువ్వు పొందే వరకు, బ్రహ్మాకార వృత్తి నీకు వచ్చే వరకు, ఆ బ్రాహ్మణస్థితి వచ్చే వరకు ఈ జన్మలోనే కాదు, రాబోయే జన్మలో కూడా, ఎక్కడైతే ఏ లోకానికి వెళ్ళినప్పటికీ ఏదో వెలితి, ఏదో రాత, ఏదో కొరత, ఏదో దుఃఖం అది మిమ్మల్ని జీవితంలో వెంటాడుతున్నాను. ఎవరికైనా సరే, నాట్ వాట్ హీ హ్యాస్ బట్ వాట్ హీ ఈజ్ అంటాడు కృష్ణుడి గీతలో. వారికి ఏముందో, వారికి ఏముందో, వారి స్టేటస్ ఏంటో వారిని బట్టి మనిషి విలువ కట్టేది. బట్ వాట్ హీ ఈజ్, వారి హృదయంలో ఎలా ఉన్నారు, వారు నిర్మలంగా ఉన్నారా, నిరాడంబరంగా ఉన్నారా, నిరహంకారంగా ఉన్నారా, దాన్ని బట్టి విలువ కట్టు. అందుకని నాట్ వాట్ హీ హ్యాస్ బట్ వాట్ హీ ఈజ్. ఏ సుఖాన్ని పొందిన తర్వాత, ఏ శాంతిని పొందిన తర్వాత, ఏ ఆనందాన్ని పొందిన తర్వాత, లోకంలో ఏ దుఃఖం కూడా, ఈ శారీరక దుఃఖం వచ్చి లోకానికి సంబంధించిన లోకవాసన కానీ, శాస్త్రవాసన కానీ, దేహవాసన కానీ, ఏ దుఃఖం కూడా నేను చెల్లింపు చేయలేదు నీ బుద్ధిని. అటువంటి సుఖాన్ని పొందవయ్యా, అటువంటి సుఖానికి, అటువంటి శాంతికి, అటువంటి బ్రాహ్మణ స్థితికి నీ కళ్ళు తెలివి అర్జున. ఏ సుఖాన్ని నువ్వు పొందిన తర్వాత, ఏ శాంతిని పొందిన తర్వాత నీ మనసుకి చాపల్యం ఉండదు, నీ మనసు కదలదు. ఏ దుఃఖానికి కూడా తప్ప ఎటువంటి దుఃఖం వచ్చా నీ మనసు చెల్లించదు. అటువంటి సుఖాన్ని నువ్వు పొందు, అది అయ్యా సుఖం. ఏ సుఖాన్ని తెలుసుకున్న తర్వాత, ఏ ఆనందం నీకు అనుభవంలోకి వచ్చిన తర్వాత, ఇంతకు మించిన ఆనందం కానీ, దీనికి సమానమైన ఆనందం కానీ, ఇంతకు మించిన ఆనందం కానీ ఏమీ లేదని సంగతి నీకు అనుభవంలోకి తెలుస్తుంది. అనుభవం ఇంద్రియాలకు అందకపోవచ్చు, నీ వాకకు అందకపోవచ్చు, నీ మనసుకు అందకపోవచ్చు, యుధిష్ఠికి రియలైజ్, గరిష్ఠికి రియలైజ్, ప్రతిష్ఠికి రియలైజ్. అందుకే ఇవన్నీ ఏ నిగ్రహాలు ఇవన్నీ అందుకే, డిసిప్లిన్ క్రమశిక్షణ కూడా అందుకే. మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. భగవంతుడు కాలరూపంలో ఉన్నాడు, ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. భగవంతుడు కాలరూపంలో ఉన్నాడు, వారు ఇలా విమర్శించారండి, వారు ఇలా అన్నారండి, మీరు ఎలా అన్నారండి, ఈ మాటల్లోకి వెళ్ళొద్దు. వారంటే ఒకరు ఉన్నారా, ఎవరు వారంటే ఎవరన్నా అంతా ఇస్తాడు. నీకు ఉండనుందా బ్రహ్మని, బ్రహ్మమ్మ తప్పించి బ్రహ్మమ్మకి వేరేగా లేదని కనిపిస్తామనుకో, మాటలు వినిపిస్తున్నాయనుకో, మాటలు వినిపిస్తున్నాయనుకో, ఏమి బ్రహ్మను కంటే వేరుగా కనిపిస్తామనుకో, బ్రహ్మను కంటే వేరుగా మాటలు వినిపిస్తున్నాయనుకో, బ్రహ్మను కంటే వేరుగా నీ కళ్ళకి ఏదైనా కనిపిస్తాం అనుకో, అందులోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చెయ్యి, అందులోంచి రిలీజ్ అవ్వడానికి ప్రయత్నం చెయ్యి, ఆర్జస్ట్ నుంచి ఆ విషయాల నుంచి బయటకు రావడానికి ప్రయత్నం చెయ్యి. అదే సాధన అని ఒక ముద్దు పేరు పెట్టారు మన వేదాంతంలో. దానికి ఏమి ముద్దు పేరు పెట్టారు, ఉన్నదంతా ఉంటే బ్రహ్మమే. అది తప్పించి నీకు ఏదైనా కనిపిస్తాంటే, అది తప్పించి నీకు ఏదైనా వినిపిస్తాంటే, అంతలోంచి నేను ఇది అవటానికి ప్రయత్నించే, అదే సాధన. వారు ఎలాగన్నారు, మీరు ఎలాగన్నా వారు అహంకారం ఉందా? లోపల జీవుడికి నేననే తలంపు ఉంది, కానీ దేవుడికి నేననే తలంపు లేదు. వారు ఉన్నారు, అక్కడ నేననే తలంపు లేదు. జీవుడికే నేననే తలంపు ఉంది, దేవుడికి నేననే తలంపు లేదు. భగవంతుని గుర్తింపును కోరుకోడు, ఇంక తనకంటే వేరుగా ఏది లేదు. రమణ ఉవాచ నేను అజ్ఞానంలో ఉంటే ఇతరులకు చెప్పడానికి నా దగ్గర ఏం లేదు, నేను అజ్ఞానంలో ఉంటే మీ అందరికీ చెప్పడానికి నా దగ్గర ఏం లేదు. నేనే కనుక జ్ఞానమైతే నేను బోధించడం నాకు ఇతరులు అంతా ఒకటి. వేరే ఇన్సల్ట్ వేరే ఇంజరీ, దట్ ఈస్ పర్ట్ ఆఫ్ సాధన. కొంతమంది 3-5 గంటలు పూజ చేస్తారు, చిన్న మాట భరించలేరు, వాళ్ళ క్షేమం కూడా మాట్లాడినా అది అదంటే సాధన లేదు. వాళ్ళకి సాధన చేయట్లేదు, సాధన చేస్తున్నట్టు నటిస్తున్నారు. నటించడం లేదు చేయటం లేరు, వడ్డించడం లేదు ఇష్టమే, వడ్డించినట్టు నటించడం లేరు. అనుకోగల అనుకోవటం వల్ల కొలరదు అక్కడ. అందుకే ఏం చెప్తున్నారు, నువ్వు జపం చేసుకో. బలం ఏం చెప్తున్నారంటే జపం చేసుకో. అసలు ఇంకోటి జ్ఞానికి చూడటానికి ఏముండదు, వినటానికి ఏముండదు, అంత తానేటప్పుడు ఏం చూస్తారు, ఏమేంటారు. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు, హిమాలయ పర్వతాలు అంటే అక్కడ చూపిస్తాం, బలైనాలు ఉంది, కేదార్నాథ్ ఉంది, ఇంకేదో ఉంది, వశిష్ఠ గోహం ఉంది అని చూపిస్తాం. ఇద్దరు అది 6th element ఇద్దరు ఎక్కడికైనా పంచిపోతాలే, భూతాలు 5, ఇదే మహాప్రకృతి. ఎక్కడికైనా భూతాలు 5, హిమాలయ పర్వతాలు వచ్చి చూడమంటారు, 6వ భూతం ఉండేదని. ఇద్దరు అని 6th element, 6వ భూతం ఏమైనా హిమాలయ పర్వతాలు ఉండవు, అని జ్ఞానికి చూడటానికంటే అనేది వినటానికి ఏమి లేదు అసలు. అంతేకాదు అంతేకాదు వాటి మోహన ఎక్కడి నుంచి వస్తుంది, భయం ఎక్కడి నుంచి వస్తుంది? మిమ్మల్ని చూసి నాకు భయం వస్తుంది, కానీ నన్ను చూసి నాకు భయం లేదు. అంటే పెద్దపూడిలో ఉన్న ప్రవర్తం పాపలో ఉన్న విషయం మనలో ఉంటే ఇట్లా తీసేసుకోవటం సాధన. పెద్దపూడిలో ఉన్న క్రియాలిటీ మనలో ఉందనుకోండి, పాపలో ఎంత విషయం ఉంటుందో అంత విషయం మన మనసులో ఉందనుకోండి, దాన్ని తీసేసుకోవటం సాధన. అంతకంటే ఉండదు, లేని లేనిగా తెలిస్తే ఉన్నది ఉన్నట్టుగానే గ్రహింపుకొస్తుంది. నువ్వు నీ హృదయంలోనే నిజం నీకు తెలియనంత కాలం కానీ నువ్వు కనగా నువ్వు అనుకుంటూనే ఉంటాను ఒక ప్రతి జన్మలో. అంచేత ఈ శాస్త్రం ఉడికే చదవటం కాదండి, ఈ శాస్త్రం మాకు అది ఉడికి గ్రహించాలి విషయాన్ని, విషయాన్ని గ్రహించాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే మనస్సు అనుగుతుంది, అనుగ్రహ మనస్సుకి అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే అంతఃకరణ శుద్ధి కలిగిందో వాడికి ఆత్మజ్ఞానం కలుగుతుంది. అంతేగా ఉడికే బట్టి పెట్టడం కాదు, బట్టి పెట్టడం అది నాకు మాట ఎక్కువ రావచ్చు, బట్టి పెట్టడం ముఖ్యం కదా, అండర్స్టాండింగ్ ముఖ్యం, అర్థం చేసుకోవడం గొప్ప యోగం. అమెరికాలో ఒకసారి చెప్తారు, నువ్వు చదివిన జ్ఞాపకం రాకపోతే నువ్వు పుస్తకం చూసి రాసుకోవాలి, అసలు సబ్జెక్ట్ నీకు అర్థమైందో లేదు చూసుకోమంటారు అమెరికాలో. నువ్వు ప్రాక్టీస్ చేయి, అసలు నీకు విషయం నీకు అర్థం అవుతుందా లేదా, ఓ సెంటెన్స్ నువ్వు చదివావు అది బట్టి పెట్టడం కాదు, విషయాన్ని నీకు ఎంతవరకు అర్థమైందో చూసుకో. నీకు అర్థమైందనుకో ప్రాక్టీస్ చేయి, నీకు అర్థమైందనుకో నిజంగా అర్థమైందనుకో ప్రాక్టీస్ చేయాలని బుద్ధి పడుతుంది. బట్టి పెట్టడం వల్ల ప్రాక్టీస్ చేయాలని బుద్ధి పడుతుంది, మీరు అర్థమైతే నీకు ప్రాక్టీస్ చేయాలని బుద్ధి పడుతుంది. అది సబ్జెక్ట్ నువ్వు అర్థం చేసుకో, ఎప్పుడైతే అర్థం చేసుకున్నావో మనం ఆచరించాలనే బుద్ధి నీకు కలుగుతుంది. బట్టి పెట్టడం రాదు, ఇప్పుడు బట్టి పట్టణాలు కూడా 90 మార్కులు మనం తెచ్చుకోవచ్చు. అంచేత నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఏదైనా మంత్రం జపించుకుంటే జపించుకో, ఆ మంత్రం జపం చేసేది ఇతర తలంపులు, నువ్వు మంత్రం బాగా జపించుకుంటున్నవాడికి ఇష్టంగా చేసుకుంటున్నావు అనుకో, నీ పూర్వజన్మలోంచి వచ్చే తలంపులు, నీ పూర్వజన్మలోంచి వచ్చే ఆలోచన వచ్చి ఇలా చూస్తాను నేను ఏదో జపం చేసుకుంటున్నారో మన అక్కడ మళ్ళీ వచ్చి చూస్తాను, మళ్ళీ జపం చేసుకుని జపం మానేసావనుకో ఆయన ఖాళీగా ఉన్నారో వచ్చి కూర్చుంటారు. ఇప్పుడు మీ స్నేహితులు ఏదైనా వస్తారు, మీ ఇంట్లో పని చేసుకుంటున్నారంటే బిజీగా ఉన్నారనుకోండి, మీ స్నేహితులు వచ్చి వెళ్ళిపోతారు వెనకాల ఏదో తొందర పనులు ఉన్నారు, మీరు ఖాళీగా ఉన్నారా ఇంకా అక్కడి నుంచి సంతబడం అంతా వేసుకొస్తారు మేము, వీళ్ళంతా మార్కెట్ చేసేస్తారు. అలాగే నువ్వు ఎప్పుడు బిజీగా మీ మనసుని ఎప్పుడు మంత్రంతో దేవుడు లోపలి చోటో నామం చోట నిలబెట్టాలని అక్కడ లయించాలి. అంటే నిరంతరము నిరంతరము నామస్మరణ ఉంటాం అనుకో, నిరంతరము రూపజ్ఞానంలో ఉంటాం అనుకో, మీ మనసు అక్కడ లయిస్తుంది. బయట వాళ్ళు ఎవరైనా మేము డిస్టర్బ్ చేయడానికి వచ్చినట్టు వెళ్ళిపోతారు, వాడు బిజీగా ఉన్నారు వాడు కూడా మనకెంచుకొని బిజీగా ఉందని వెళ్ళిపోతారు. అంటే అది సాధన, అంటే నీకు యూస్లెస్ టాస్క్ ఏమి రావు. ఇప్పుడు మంత్రాన్ని జపించటం వల్ల బాబా అన్నారు, నువ్వు భక్తి వల్ల నీ తెలియచేత వల్ల ముక్తి రాదు, భక్తి వల్ల ముక్తి వస్తుంది అన్నారు సాయిబాబా. కేవలం నీకు ఇంటెలిజెన్స్ ఉండొచ్చు, దానివల్ల నీకు ముక్తి రాదు, భక్తి వల్ల నీకు ముక్తి వస్తుంది, నువ్వు తరిస్తావు, నీకు సద్గతి కలుగుతుంది. అదే భగవంతుని ఎవరు ఉన్నాడని విశ్వాసం నీకు కలిగితే నీకు సద్గతి కలుగుతుంది, తరిస్తావు, స్వర్గంలోకి వెళతావు, ఇంకా అయ్యని భక్తి వస్తుంది నీకు. కేవలం నీ తెలివితేటల వల్లే తరిస్తావు అని అనుకోకు, నీ అహంకారం వల్ల తరిస్తావు అని అనుకోకు. అహంకారానికి దేవుడు ఆద్యత కాదు, అహంకారం అడిగినతోడ దేవుడు ఎరుకలోకి వస్తాడు. అందుకే నీ బుద్ధికి నీ ఇంద్రియాలకి అహంకారానికి దేవుడు పరమేశ్వరుడు కూడా ఆద్యత కాదు అయ్యా. అంతేగా నువ్వు జపం చెయ్యి, లేదా ధ్యానం చేసుకో. కొంతమందికి ధ్యానం అంటే బాగా ఇష్టం, యథార్థం చెప్పాలంటే ధ్యానం చేసేది కదా వచ్చేది. కొంతమంది ధ్యానం చేసి గడియారం చూస్తూ ఉంటారు. అంటే మీరు ధ్యానం చేసే ముందు జపం చేయండి, జపం చేయటం వల్ల ధ్యాన స్థితి మీకు కలుగుతుంది. ధ్యానం అంటే ఏక వస్తువులు చింతించటం వల్ల, ఏక వస్తువులు ఎవరైతే చింతిస్తున్నారో మనసు చింతిస్తుంది. అంటే మనస్సు ఏక వస్తువుని చింతించే మనస్సు నశిస్తుంది. మనస్సు ఎప్పుడైతే నశించిందో అప్పుడు మీకు చింతాకంటే చింత కూడా ఉండదు. ఈ చింతలన్నీ మనసులో ఉన్నాయి, ఈ చింతలన్నీ వేదనలన్నీ మనసులో ఉన్నాయి, ఈ రోగంలన్నీ మనసులో ఉన్నాయి. ఈ మనసు అనుభూతి అంతా పోతుంది, ఇల్లు అంటూ పోతే ఇంట్లోనే ఎలకలు కూడా కారిపోతాయి. మనసు మారిపోతే మనసు అణిగిపోతే మృత మనస్సు అయితే, మనస్సు మృత మనస్సు అయితే, మనస్సు నిశ్చల మనస్సు అయితే, మనస్సు నిర్మల మనస్సు అయితే మనసులో ఉన్న రోగాలన్నీ కూడా కారిపోతాయి, మనసులో ఉన్న బలహీనతలన్నీ కూడా కారిపోతాయి. పునర్జన్మ హేతులన్నీ మనస్సులో ఉన్నాయి, పునర్జన్మ తీసుకొచ్చే కారణాలన్నీ మనసులో ఉన్నాయి. అంచేత మనస్సు నశించినప్పుడు, మనస్సు శేషం లేకుండా నశించినప్పుడు ఆ మనస్సులో ఉన్న కారణాలు కూడా నశించిపోతాయి. అప్పుడు నీకు పునర్జన్మ లేని స్థితి కలుగుతుంది. మరి నువ్వు దేహాన్ని మొయ్యక్కర్లేదు, దేహం వస్తే లోకం వస్తుంది, లోకం వస్తే దేవుడు వస్తాడు. ముందు ఎక్కడి నుంచి వచ్చింది, ముందు నేననే తలంపు వచ్చింది, నేననే తలంపు వచ్చాక మనస్సు వచ్చింది, మనస్సు వచ్చాక లోకం వచ్చింది, లోకం వచ్చాక దేవుడు వచ్చాడు. ఇక్కడికి ఎంత దూరం వచ్చేసాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, మళ్ళీ ఎక్కడ ఈ నేరుగా తలంపు. అంటే మనస్సు కల్పించిన విషయాలని మనసు నశించినప్పుడు మనసు కల్పించిన విషయాలు కూడా నశించిపోతాయి. నీవు వేరు నేను వేరని ఆ సెపరేట్నెస్, ఆ భేదబుద్ధి కల్పించింది కూడా మనస్సే. అదే అజ్ఞానం, అదే అహంకారం, అదే అవిద్య, అదే చిజ్జల గ్రంథి, అదే జీవుడు అని అదే. దానికి ఎన్ని పేర్లు పేరు పెట్టాలి, పర్యాయ పదాలు కానీ ధ్యానం చెయ్యి. ప్రయత్నపూర్వకంగా మనస్సు ఇతర విషయాల గురించి ఆలోచించకుండా, నువ్వు ఏ నువ్వు కాని విషయాల గురించి ఆలోచించకు, నువ్వు ఏదైతే అవునా దాని గురించి ఆలోచించు. నువ్వు ఆత్మచింతన చెయ్యి, దైవచింతన చెయ్యి. నువ్వు ఆత్మచింతన చేయటం లేదనుకో, నువ్వు దైవచింతన చేయటం లేదనుకో, నువ్వు విషయచింతన చేస్తున్నట్టే గుర్తు. నువ్వు ఆరోగ్యంగా లేవనుకో, అనారోగ్యంగా ఉన్నట్టే గుర్తు. మీరు ఆరోగ్యంగా లేదనుకోండి, అనారోగ్యంగా ఉన్నారని అర్థం. అదే మీరు ఆత్మచింతన చేయటం లేదనుకోండి, దైవచింతన చేయటం లేదనుకోండి, పెరుమాళ చింతన చేయటం లేదనుకోండి, వెంకటేశ్వరం చింతన చేయటం లేదు, మీరు విషయ చింతన చేస్తున్నారని అర్థం. విషయ చింతన మాయ. ఇలా జ్ఞానాన్ని కూర్చుంటాం మనం, ఈ జ్ఞానం ఇలాగే కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం ఇలాగే కూర్చుంటాం. జ్ఞానం చేయటం, జ్ఞానం చెయ్యకపోయినా చేస్తున్నట్టు నటిస్తాం. నటించడానికి కూడా కొన్ని మార్పులు వేస్తే వేయొచ్చు దేవుడు. గ్రేస్ మార్పు ఏమైనా ఇస్తే వేస్తాడని ఆ జనం ఇలాగే జనాన్ని కూర్చుంటాం, కళ్ళు మూసుకుంటాం. మనకి ఇంద్రియాలు ఒక ఇంద్రియం కాదు, చాలా ఇంద్రియాలు ఉన్నాయి. ఆ ఇంద్రియానికి ఏదో ఒక ఇంద్రియానికి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, మనసు కూడా దాని కూడా వెళ్ళిపోతుంది. ఇంకా జ్ఞానం సరిగ్గా కాపట్లలో బొబ్బతో పెసరెత్తో జ్ఞాపకం వస్తుంది, నోటికి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, చెవుడికి ఒక విషయం జ్ఞాపకం వస్తుంది, ఆ సినిమా సంగీతం ఏదో సరిగ్గా జ్ఞాపకం వస్తుంది. ఈ మనసు ఏమో ఇక్కడ శవం ఎక్కడ ఉంటుంది, శరీరం ఎక్కడ ఉంటుంది, మన మనసు సినిమాల్లోకి వెళ్ళిపోతుంది. ఆ దోషి సరిగ్గా దోషి జ్ఞాపకం వస్తుంది. రవదోషి జ్ఞాపకం వచ్చినప్పటికీ నేను జ్ఞానం అంటున్నాను, ఆ నాలుగు రవదోషి జ్ఞాపకం వచ్చింది అనుకోండి, జీవులు అక్కడికి వెళ్ళిపోతాయి. ఇంకా ధ్యానం చేసేవాడు మీరు అందరూ ఏమనుకుంటున్నారంటే నాన్నగారు బాగా ధ్యానం చేస్తున్నారు, మీరు అనుకుంటే నాకు మోక్షం వస్తుంది దేవుడు అనుకోవరు కదా. నేను ఇక్కడ ప్రవచనం చేస్తున్నాను, మీరు ఎందుకు చేస్తున్నారో దేవుడు చూస్తూ ఉంటాడు కదా. దేవుడిని ఎక్కడ మోసం చేయగలను, మీరు బాగుపడతానని చేస్తున్నాను, లేకపోతే అహంకారం కోసం చేస్తున్నాను. నేను మిమ్మల్ని మోసం చేయొచ్చు, కానీ పరమాత్మను ఎక్కడ మోసం చేయగలను? ఏం చెంది వాడు నా ప్రాణానికి ప్రాణమై ఉన్నాడు, నా ఆత్మకి ఆత్మయ్య ఉన్నాడు, వాడిని ఎక్కడ నేను మోసం చేయగలను? నాకు తలంపు వచ్చాడే విషయం తెలుస్తాం, నాకు తలంపు రాకముందే ఏ మోసం ఉందో అని ఆయనకు తెలుసు. ఆయన నేను ఎక్కడ మోసం చేయగలను? గాడి కెనాట్ బి డిస్ట్రూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. టైం సెన్స్ ఒకటి, రోడ్ సెన్స్ ఒకటి చాలా ముఖ్యం, కామన్ సెన్స్ అంతకంటే ముఖ్యం. మనం చదువుకుని చదువుకుంటే కామన్ సెన్స్ ముఖ్యం. కామరాజ్ నాకు అడిగారు ఎక్కడ చీఫ్ మినిస్టర్ చేయాలి, మీరు నాలుగో తరగతి చదివారు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అనుకుంటున్నారు, మీకు పని ముఖ్యం కానీ ప్రచారం ముఖ్యం కాదు. కామరాజ్ అన్నారు పని చేస్తాంటే ప్రచారం ఎందుకు, పని చేయనప్పుడే ప్రచారం ఎక్కువ ఉండాలని. పని చేసేటప్పుడు ప్రచారం ఎందుకు, పని చేయనప్పుడే మనకు ప్రచారం కావాలి. నిజంగా మనం పని చేస్తే ప్రచారం తన పనులు, ట్రూత్ మీడ్స్ టామ్ టామ్, రియాలిటీ మీడ్స్ టామ్ టామ్. కామరాజ్ గారు అంటున్నాడు ఏంటో, నాలుగో తరగతి చదువుకున్నాడు మీరు బెస్ట్ చీఫ్ మినిస్టర్ అనిపించుకుంటున్నారు, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్. ఇప్పుడు కూడా రామరాజ్యాన్ని మనం ఎలా తలపెట్టుకుంటాము, తమిళనాడు ప్రజలు కామరాజు పరిపాలన ఎలా తలపెట్టుకుంటారు, కామరాజు పరిపాలన అంటారు. ఈ మధ్య ఒక లేడీ టీచర్ అన్నారు నాకు మెడ్రాసులు, నేను కామరాజు పరిపాలన చేస్తానంటే నేను మెడ్రాసులో పుట్టానంట, నేను కామరాజు పరిపాలన చేస్తాను, నిద్ర ఆవిడ కాలేజీలు లెక్చర్లు చేస్తాను. నాకు ఈ మాట ఆశ్చర్యం ఇస్తుంది, మా అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పొచ్చు కదా, కామరాజు నాట పరిపాలన చేసే టైంలో అంటే 55 56 ఎప్పుడు పరిపాలన చేశారు, 54లో కామరాజు నాట పరిపాలన టైంలో. అంటే మన పురాణంలో రామరాజ్యం గురించి ఎలా చెప్తారో కామరాజు పరిపాలన గురించి నిర్దాసలా చెప్తారు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన నాలుగో తరగతి చదువుకున్నాడు, ఏంటి ఇంత బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ మీరు అవటానికి కారణం అంటే ఉంటే చెప్పాడు, కామన్ సెన్స్ అన్నాడు. మనం అందరూ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనస్సు విజృంభించకుండా చూడాలి, మనసు ఉపసంహరించుకుంటూ ఉండాలి. మీకు ఎప్పుడు అనుగ్రహం వస్తుంది చెప్పమంటారు, అష్టోత్తరాలు ఈ చదివితే మంచిదే, సహస్రనామాలు ఇవన్నీ చదివితే మంచిదే, వాక్ పవిత్రం అవుతుంది, దేవుని స్తోత్రం చేస్తే మంచిదే, ప్రార్థన మంచిదే. కానీ మీకు గోదావరి నదికి వరద వచ్చినప్పుడు ఆ వరద నీరు ఎంత వేగంగా వస్తుందో, ఆ దేవుని అనుగ్రహం మీకు ఎంత వేగంగా రావాలంటే దీనికి ఒక ఉపాయం ఉంది. మీ ఇంటి కారణాల వల్ల కానీ సమాజం నుంచి సమాజం వల్ల వచ్చే కారణాల వల్ల కానీ మీకు కోప కారణం ఉన్నప్పటికీ, మీ డొమెస్టిక్ డిఫికల్టీస్, డొమెస్టిక్ ట్రబుల్స్, డొమెస్టిక్ టెన్షన్స్ ఏమున్నప్పటికీ, లేదా సమాజ పరంగా కానీ మీకు ఏదైనా ఉద్రేకం వచ్చే కారణం, దాదాపు కోపం వచ్చే కారణం ఉన్నప్పటికీ, మీరు భావవికారం లేకుండా శాంతిగా ఉన్న కోప కారణం ఉన్నప్పటికీ కోపం లేకుండా మీరు ఉండగలిగితే మన ఈశ్వరుడు ఆయన అనుగ్రహంతో ముంచుతాడు. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తున్నారనుకోండి, వాళ్ళ ద్వేషం ముఖంలో తెలుస్తూ ఉంటుంది, ఆ కళలో అసూయ కూడా కళలో తెలుస్తూ ఉంటుంది. ఎవరైనా మనం అసూయ పడుతున్నారనుకోండి, ఎవరైనా మనం చూసి ద్వేషిస్తున్నారనుకోండి, మళ్ళీ మీరు ద్వేషించకుండా అసూయ పడకుండా మీరు ఉద్వేగపడకుండా మీరు నార్మల్ లైఫ్కి మీ న్యాచురల్ లైఫ్కి దూరం అవ్వకుండా, ఎవరైతే మిమ్మల్ని అసూయ పడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని చూసి అపకారం మీకు అపకారం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చేయకు ఉపకారం చేసి, ఎవరైతే మీకు అసూయ మిమ్మల్ని చూసి అసూయ పడుతున్నారో వాళ్ళకి మళ్ళీ మీరు ప్రేమ పంపించి ప్రేమతోటి వాళ్ళని ముంచితే అప్పుడు ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతారు. ఎవడో మమ్మల్ని ద్వేషిస్తున్నాడు, మనం తిరిగి వాళ్ళు ద్వేషిస్తాం అనుకున్నాడు, భక్తులు ఎలా అవుతాడు, సామాన్య మానవుడు చేసే పని. నువ్వు భక్తులు ఎలా అవుతావు, ఇంకా నీకు భక్తుల లక్షణాలు ఏమిటి, భక్తుల లక్షణాలు ప్రాక్టీస్ చేయాలి. అలా భక్తుల లక్షణాలు ఏంటి తెలుసుకోవాలి, తెలుసుకుని ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తే నీకు ఈశ్వరుడు అనుభవంలోకి వస్తాడు, ఈశ్వరుడు ఉన్నాడు, లోకా విడిచిపెట్టి ఎక్కడికి పారిపోలేదు, ఈశ్వరుడు ఉన్నాడు, లోకంతో కలిసి ఉన్నాడు, నీకు సాక్షిగా ఉన్నాడు, నీకు మాట్లాడే మాటకి, నీ చేతోడు చేసే చేతకి, నీ మనసులో వచ్చే తలంపుకి సాక్షిగా ఉన్నాడు, సర్వసాక్షి పరమేశ్వరుడు. శిష్యులోకం ఉన్నాడు భగవంతుడే, మనకి సృష్టి భగవంతుడిగా కనిపించండి, యోగ కనిపిస్తుంది, అందులోంచి బయటకు రా. అదే సార్ విశ్వరూపంలో విశ్వం, ఈ సృష్టి రూపంలో జగత్ రూపంలో ఉన్న పరమేశ్వరుడు విష్ణువే, ఆ జగత్తంలో ఈశ్వరుడే. ఆ భావంతో మీరు చేస్తే, ఆ భావంతో మీరు చేస్తే ఈశ్వరుని మీరు అలంకరించినట్టు. లోపల ఆ జీవుడిలో ఉన్నటువంటి ఆ మనిషిలో ఉన్న ఈశ్వరుని చూసి మీరు సేవ చేశారనుకోండి, ఈశ్వరుని మెడలో మీరు దండేసినట్టు. అంటే లోపల వస్తువుని పరమాత్మని చూస్తూ, పరమాత్మనే చూస్తూ మీరు పని చేస్తారనుకోండి, పరమాత్మ మీరు అలంకరించినట్టు అవుతుంది. అప్పుడు ఆయన అనుగ్రహానికి మనం అందరం పాత్రలు అవుతాం, మనం యోగ్యులు అవుతాం. ఇది జ్ఞాన యజ్ఞం. కృష్ణుడు అనేక యజ్ఞంలో చెప్పాడు, ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, జ్ఞాన యజ్ఞం అని. ఈ జ్ఞాన యజ్ఞం, ఈ జ్ఞాన యజ్ఞంలో మాకు 10 పైసలు వాటా కంటే ఎక్కువ రాదు. కర్మఫలం ఆశించినా ఆశించకపోయినా మాకు, కర్మఫలం ఆశించకపోతే ఫలం వస్తుంది, చిత్తశుద్ధి కూడా కలిగి, చిత్తశుద్ధి కలిగితే మోక్షం వస్తుంది. కర్మఫలం ఆశించకపోతే రాదే అనుకుంటాం, ఆశించకపోయినా వస్తుంది. భగవంతుడు అంటే అడ్మినిస్ట్రేటర్, ఎవరికి ఎవరికి డిస్ట్రిబ్యూట్ చేయాల్సింది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. భక్తులు వచ్చి భగవాన్ అడిగారు అంటే దీనికంతా భగవంతుడే కర్త కదా అని, సృష్టికంతా కర్త భగవంతుడే కదా అని భగవంతుడే అన్నాడు. మరి నాకెందుకు దుఃఖం వస్తా, ఆయనే కర్త అయితే నాకెందుకు దుఃఖం వస్తున్నా అన్నాడు. అది అప్పుడు అన్నాడు, నోటితో చెబుతున్నా ఇదంతా భగవంతుడి కర్త అని నీ మనసులో నీకు తెలిసి నువ్వే కర్తవని, అంతేకాదు నీకు దుఃఖం వస్తాను. నువ్వు నోటితో చెప్పేది మనసులో మనసులో ఉన్నది, నోటితో నేనంతా భగవంతుడే కర్త అనుకోండి, కానీ మనసులో ఏమనుకుంటున్నావు, నేనే కర్త అనుకుంటున్నావు, అంటే దుఃఖం వల్ల వచ్చే ఆ దుఃఖాన్ని అనుభవించవలసిందే. నువ్వు కర్త కాదు భగవంతుడి కర్త అనుకున్నప్పుడు నేను చేయి ఏది అంటాడు అండి, నోటితో చెప్పేదైతే లోపల అనుకునేది ఒకటి. అంటే ఈ జ్ఞాన యజ్ఞంలో మాకు 10 పైసల కంటే ఒకవేళ పుణ్యం భగవంతుడు ఇస్తే మాకు 10 పైసల కంటే ఎక్కువ రాదు. ఇక్కడ కార్యకర్తల కొంత వస్తుంది, భగవంతు అంటే కత్తురాజ్య ఈశ్వర ఆజ్ఞను బట్టి మనకు ఫలితం వస్తుంది కానీ ఎక్కువ అడిగినా అడిగితే ఎక్కువ అడగకుండా అంటే తప్పే ఇవ్వడు, అడిగినా అడగకపోయి సమానంగా ఇచ్చేస్తాడు. భగవంతుడికి పక్షపాతం అనలేదు. మమ్మల్ని ఆపాదించిన వారికి కొంత పుణ్యం వస్తుంది, ఈ స్టేజ్ నిర్మించిన వారికి కొంత పుణ్యం, మీకు శ్రమణం చేసినందుకు మీకు కొంత పుణ్యం. ఇలాగా అందరికీ 10 పైసలు 10 పైసలు 20 పైసలు అలా పంచిపెడతాడు ఈ పుణ్య బలం. ఈ జ్ఞాన యజ్ఞం వల్ల వచ్చింది, ఈ జ్ఞాన యజ్ఞం ఇది కూడా యజ్ఞమే. మనం స్వార్థం లేకుండా, అహంకారం లేకుండా, అహంభావం లేకుండా, అజ్ఞానం లేకుండా ఏ పని చేసినా యజ్ఞమే. భగవంతుడి సంతోషం కోసం ఏ పని చేసినా, భగవంతుడి ప్రీతి కోసం ఏ పని చేసినా యజ్ఞమే. ఒక మాట మాట్లాడితే యజ్ఞమే. అదే మన దేశం బాగుపడటం గురించి పోవడం చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెబుతున్నాను. మన ఇంట్లో కూడా మనం అంతేసరిగా చేసుకుంటున్నాము, దేశానికి సంబంధించిన పని కూడా అలా చేస్తే దేశం బాగుపడుతుంది. అది సేమ్ అయితే, అది సేమ్ అంటే అది సేమ్ టైం అంటే సేమ్ అయితేనే సరే దేశం బాగుపడుతుంది, ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవుతాం. గాంధీ గారు ఇలా మహాత్ముడు అయిపోయాడు, పెద్ద ఆత్మ అయిపోయాడు. ఆత్మ ఎంత పెద్దదో అంత పెద్దవాడు అయిపోయాడు. ఎవరో గాంధీ గారు ఆయన చేసింది అదే, ఆయన సొంత పని చేసుకున్నట్టే దేశం పనిచేశాడు. ఆయన పని కోసం ఎంత స్ట్రగుల్ పడ్డాడో ఇండిపెండెన్స్ కూడా అంత స్ట్రగుల్ పడ్డాడు. ఓ పక్కన దేశానికి ఎంతో కంటే ఆయన హెల్ప్ చేసి, దేశానికి ఎంతో కంటే సహాయ సహకారం అందించినట్టు అయింది. ఆయన సొంత పని కంటే ఎక్కువ బాగా చేసుకున్నాడు. అదే టైంలో రాముడు అనుగ్రహానికి పాత్రడ్డాడు. అంటే ఆయన శరీరం పోయిన ఆ చివరి శ్వాసలో ఆయన ప్రాణ, ఆయన జీవుడు శరీరం విడిపోయినప్పుడు ఆ చివరి శ్వాసలో ఆయన వెలికేక వేయలేదు, హే రామ్ హే రామ్ హే రామ్ హే రామ్. ఆయన మహాత్ముడు ఎందుకయ్యాడు, అవసరమైతే ఇతరుల కోసం, భారతదేశం కోసం ఎముకున్న అన్ని సేవ చేశాడు. స్వామీజీ వివేకానంద అనేవాడు, హీ మే కాల్ ఏ మహాత్మా హూజ్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ద పూర్, హిమ్ ఐ కాల్ ఏ మహాత్మా హూజ్ హార్ట్ బ్లీడ్స్ ఫర్ ద పూర్. అంటే మీరు ఇతరుల ఇంటికే పని చేసిన, దేశం కోసం పనిచేసి మీ సొంత పని ఎలా చేసుకుంటున్నారు, అలా చేయండి, దేశం బాగుపడుతుంది, ఈశ్వర అనుగ్రహానికి పాత్రలు అవసరం, వారసులు అవసరం ఈశ్వర అనుగ్రహం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అంటే కోపం, కోపకారణం ఉన్నప్పటికీ కోపం లేకుండా ఉంటే, చిరాకు కారణం ఉన్నప్పటికీ చిరాకు లేకుండా ఉంటే, అశాంతికి కారణం ఉన్నప్పటికీ అశాంతి లేకుండా మనం ఉండగలిగితే పరమాత్మ అనుగ్రహానికి పాత్రలు అవుతాం. ఇది ఒకసారి జ్ఞాపకం ఉంచుకోండి. కేవలం స్వాత్రం, స్వాత్రం మంచిదే, స్వాత్రంతో పాటు ఇది కూడా ఉండాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. ఆ మంత్రం అంతా అనుకోలేకపోయి నారాక్షరాలు మనకు సరిపోతాయి. ఓం నమో నారాయణాయ నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ వాసుదేవాయ. ఇదంతా వాసుదేవుడి మయమే, ఇదంతా వాసుదేవమయమే. ఆయనకి భిన్నంగా ఆయనకి ఏరుగా కించిత్తుకో లేదని అనుభవం ఎవరికి వచ్చిందో ఆ జన్మక్కడ సారీ జన్మ అన్నాడు భగవద్గారు. వారికింటే జన్మలో ఉండట్లేదు, ఇక్కడ సారీ జన్మ. ఎవరు సోమవారు ఇష్టడు. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ వాసుదేవాయ. అర్జున ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడనుకుంటున్నాయేమో, నీ లోపల ఉన్నాడు, నీ హృదయంలో ఉన్నాడు, వాడిని శరణం వేడుకో, వేడుకుని వాడిని శరణి వేడుకో, వాడిని అర్చన చేసుకో, వాడిని శరణ వేడుకుని మేఘాయింపు లేకుండా వాడికి సరెండ్రవు, సరెండ్రై తరించు, వాడి అనుగ్రహానికి పాత్రుడవు అర్జున. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, వాసుదేవాయ, వాసుదేవాయ.
అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల, అరుణా